ஸ்ரீமகாகணாதிபதயே நம. ஸ்ரீமகாசரஸ்வத்யை நம. ஸ்ரீசிவாய விஷ்ணுரூபாய குரவே நம. ஸ்ரீமகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதீஸ்வரூப ஜெகதம்பாயை நம. விஸ்வேஷம் அதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஷ்டாபி நயத்ர பூஹு த்ரிதிவதோப்யுச்சைரதஸ்தாபிய யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யம்ருதாயந்தவஹ யா நித்யம் த்ரிஜகத் பவித்ரதடினீ தீரே சுரைஸ் சேவ்யதே சா காசீ த்ரிபுராரிரஜநகரீ பாயாத் அபாயஜகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்சபாக்யாந்தஸ்யஉச்சிதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்சஸஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வநிவாரகம் நிர்த்வந்த்வயாத்யா விஷ்ணோ ஜிஷ்ணாதிசுரவந்தித மாதர்பவானி தவ பாதரஜோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி நபவானி யதா பவேஸ்மின் துவாக்பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்தியர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவனதாரிணி தரளதரங்கே சங்கரமௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகளே. டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி விருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபூர்ண ரத்னபத்ராங்கயோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யட்சம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீசர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியம் சாரதா சாரதம்பூய வதனா வதனம்புஜே சர்வதா சர்வதாஸ்மாக்கம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்டநப்தாரம் சிக்தே பௌத்திரமகல்மஷம் பராசராத்மயம் வந்தே சுகதாதம் தபோநிதிம் நாராயணம் நமஸ் நாராயண சமாரம்பம் வியாசசங்கரமத்யமம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பரம் ஸ்ருதிஸ்மிருதி புராணானாமாலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம் அஜானம் ஜானவீதீர்த்தம் வித்யாதீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதி தீர்த்தமாஸ்ரே ஸ்ரீ ஸ்ரீ பாரதி தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுலு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதி சுவாமுல வாரு பாதபத்மமுலுக்கு சாஷ்டாங்கம் பிரணாமములు చేసి வியாச மகர்ஷி சேத ரச்சிம்பபடினட்டுவண்டி ஸ்கந்த புராண அந்தர்கத காசிகண்டம் 27వ అధ్యాయాన్ని మనం ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం. కాశీలో ముక్తి ప్రాప్తికి ప్రధానమైనటువంటివి కాశీ గంగ విశ్వనాథుడు. ఆ గంగ యొక్క మహాత్మ్యాన్ని గురించి మనం చాలా విపులంగా అక్కడ ఏమేమి మనం చేయటం వల్ల ఏ ఫలితాలు వస్తాయి ఏమేమి చేస్తేని ఆ కాశీలో ఉన్న గంగ యొక్క ప్రాముఖ్యాన్ని అసలు ఎక్కడైనా సరే గంగ యొక్క ప్రాముఖ్యాన్ని ముఖ్యంగా కాశీలో దాని యొక్క విశిష్టతను అవన్నీ కూడా ఇప్పుడు వివరిస్తున్నారు. మనకు మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాం విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవి ప్రధానమైనటువంటి వారు కాశీలో ఉన్నటువంటి వాళ్ళు. విశ్వేశ్వరుడు ఆవిర్భావాన్ని గురించి నిన్న చెప్పుకున్నాం. అలాగేనే బిందు మాధవుని గురించి ముందు వస్తాడు, డుండి గణపతిని గురించి కూడా ముందు వస్తాడు, ఈ వరుసలో అందరిని గురించి వస్తూ ఉంటుంది. దండపాణిని గురించి ముందు వస్తూ ఇంకా వస్తూ ఉంటాడు. భైరవుడు ఆయన కూడా తర్వాత వస్తాడు ఒక 4-5 రోజుల్లో ఆయన కూడా. కాశీమాత, కాశీ ఆవిర్భావాన్ని గురించి నిన్న చెప్పుకున్నాం. కాశీ ఎలా ఆవిర్భవించింది, కాశీ అనే పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది గురించి కూడా నిన్న చెప్పుకున్నాం. అలాగే గంగ, ఆ గంగని గురించి వాడు చెప్పు. భవానీయం అంటే అక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణమ్మవారు. కాశీఖండంలో అన్నపూర్ణ ఆమె ప్రధానమైనటువంటి ఆమె అక్కడ కాశీనగరంలో. కానీ అన్నపూర్ణ యొక్క నామం మాత్రం కాశీలో ఎక్కడ, కాశీఖండంలో ఎక్కడ చెప్పాల. అలాగే మహాభాగవతంలో రాధాదేవి యొక్క నామాన్ని ఎక్కడ చెప్పాల. ఏదో ఊరికే సూచనప్రాయంగా అక్కడెక్కడ 2-3 చోట్ల రావచ్చు, కానీ ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. అలాగే కాశీఖండంలో కూడా అన్నపూర్ణ యొక్క మరి పేరు ఎక్కడా ఉచ్చరించబడాలి. భవానీ అనే పేరుతోటి అలా ఉచ్చరింపబడుతూ ఉంది, చెప్పబడుతూ ఉంది. మరి కాశీలో అన్నము అంటే ఏంటంటే కేవలం మనం ఈ బియ్యంతో ఉండిన పదార్థమే కాదు, తినేటువంటి వస్తువులన్నీ కూడా అన్నము అనిపించు ఉంటాయి. అవి పూర్ణంగా మనకు లభించాలంటే అనుగ్రహింపజేసే తల్లి అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణాదేవి యొక్క పేరు ఎక్కడా లేదు, ఆమెనే భవానీ అనే పేరుతో. మరి ఎందుకు లేదో ఏమిటో కానీ మరి ఆ వేదవ్యాస మహర్షికే తెలియాలి. భాగవతంలో రాధ సంబంధమైన నామము లేదనంటే ఆ రాధ స్మరణ వల్ల సుఖ మహర్షి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతాడు. 7 రోజుల్లోనే ఆయన ఈ భాగవతం చెప్పడం కావాలి, ఇంకా సమాధి స్థితిలోనికి వెళ్తే ఎట్లా, టైం ఉన్నది గడువు చాలా తక్కువ. ఆ కారణంగా అక్కడ ఆయన రాధానామమును ఉచ్చరించలేదని చెబుతూ ఉంటారు మనవాళ్ళు. మరి ఇక్కడ ఏ కారణం చేత ఉచ్చరించలేదో తెలియదు, అదనమాట. అది వేదవ్యాస మహర్షికి చెప్పాలి, తెలియాలి. తర్వాత మణికర్ణిక ఉందే, కాశీ, గంగాం, భవానీ, మణికర్ణిక, వీటన్నిటి మణికర్ణికను గురించి ఎలా ఆవిర్భవించిందో నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ రోజున గంగా మహాత్మ్యాన్ని చెబుతున్నారు. అది చాలా ప్రధానమైంది కాబట్టి విడిచిపెట్టకుండా మొత్తం చెప్పుకోవలసిందే తప్పదు. కథలు వచ్చినప్పుడు కొద్ది వేగంగా పూనిచ్చుకుంటాం. నిన్నటి రోజున కూడానే కాశీలో గాయత్రి జపం 1000 చేస్తే కోటి చేసినట్లు ఇవన్నీ కొన్ని కొన్ని మనకు వివరించారు. ఇవన్నీ ఎందుకంటే మనం కూడానే ఎవరైనా మనకి మహానుభావులు ఉంటూ ఉంటారు, పూర్వజన్మలో పుణ్యములు చేసుకున్నటువంటి వారు అందరూ కూడా ఆ రకంగా చేసినట్లయితే ఆ రకమైన సిద్ధి పొందాలని పొందడానికి కూడా ఇవి మనం ఉపయోగిస్తూ ఉంటాయి. అక్కడ గాయత్రి జపం చేస్తే ఇంత ఫలితం వస్తుందంటే మనం కూడా గాయత్రి జపం చేస్తే అంత ఫలితం వస్తుంది. అక్కడ గోదానం చేస్తే ఇంత ఫలితం వస్తుంది, అక్కడ పంచామృతాలతో అభిషేకం అంటే అక్కడ కాశీలో ఎలా ఉండాలో, ఎక్కడ ఏ విధంగా అక్కడున్న దేవతలను ఆరాధించాలి అనేటువంటి విషయం ఉన్నదే నిన్నటి రోజున మనకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇవాళ కూడానే గంగా మహాత్మ్యాన్ని అనేక విషయాలు చెబుతూ ఉంటారు. ఎవరెవరు ఏవి కావాలనుకుంటే ఈ గంగా మహాత్మ్యంలో చెప్పిన పనులు కనుక చేసినట్లయితే చక్కగా వాళ్ళ మనోరథాలన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. కాశీ పరబ్రహ్మస్వరూపం అనుకున్నాం, అలాగే గంగాదేవి కూడా సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే. ఆ విషయం ముందు ముందు మనకు రాబోతున్నది. విశ్వనాథుడు సాక్షాత్తు పరబ్రహ్మే, ఆ నిర్గుణ నిరాకారమైనటువంటి ఆ పరబ్రహ్మయే సాకారమై విశ్వనాథుడుగా అవతరించాడు. ఆయన నుండే వచ్చింది ఆయన శక్తి. అందువల్ల విశ్వనాథులు ఇద్దరూ కూడా పరబ్రహ్మస్వరూపులే. వాళ్ళు నివసించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటిది మొట్టమొదట ఇది ఉన్నది. పంచభూతాలు అవి లేనప్పుడు ఆవిర్భవించినటువంటిది. అందువల్ల కాశీ కూడా అది కూడా పరబ్రహ్మస్వరూపమే అని చెప్పుకున్నాం. గంగా పరబ్రహ్మస్వరూపమని ఈ అధ్యాయంలో రాబోతున్నది. గంగా, కాశీ, విశ్వనాథ్ ముగ్గురు పరబ్రహ్మస్వరూపమే. ఇంక ఇంతటి గొప్ప క్షేత్రం ఎక్కడుందో మీరు చెప్పండి. ఇన్ని రకాల ఈ మూడు, ఈ త్రయము కలిసి వచ్చినటువంటి చోటు ఇంకెక్కడా లేదు. అందువల్లనే బ్రహ్మాండంలో కాశీ అన్నిటికంటే గొప్పదైంది. ఇవంతా కూడా ఇప్పుడు యుద్ధం మనకు ఎవరు చెబుతున్నారే అంటే ఈశ్వరుడు పార్వతికిను విష్ణువు కూడా చెబుతున్నాడు. పార్వతి అప్పుడు ఆ చక్రతీర్థం ఎప్పుడైతే తవ్వారో అక్కడ మణికర్ణిక అని పేరు వచ్చింది అని చెప్పి విష్ణువు కొన్ని కోరికలు కోరాడు. అవన్నీ కూడా తథాస్తు అని ఆ పరమేశ్వరుడు, ఆ విశ్వనాథుడు విష్ణువుతోటి పార్వతితో ఇద్దరితో కలిసి చెబుతున్నటువంటి విషయాలు ఇక్కడి నుంచి అంతా కూడా నిన్నటి నుండి. మనకు ఈ మూడు లోకములలో కూడా ఉండేటువంటిది ఈ గంగానది. భూలోకంలోనికి ఎలా వచ్చింది అంటే సగర చక్రవర్తి ఆయన అశ్వమేధ యాగం చేశాడు. అశ్వమేధ యాగాశ్వాన్ని వదిలారు, కుమారులు వెంట వెళ్ళారు, సగర చక్రవర్తి యొక్క కుమారులు. అక్కడ ఆ గోవుని దేవేంద్రుడు ఈయన యజ్ఞం చేస్తే ఏం కోరుకుంటాడో అనేటువంటి అభిప్రాయంతో మాయారూపంలో వచ్చి ఆ గోవును హరించి పాతాళలోకానికి తీసుకుని వెళ్ళి కపిల మహర్షి యొక్క వెనుక భాగంలో దాచటం జరిగింది. ఆ తర్వాత వెతుక్కుంటూ మిగిలినటువంటి వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన సమాధానం చెప్పనందువల్ల కపిలుని యొక్క క్రోధాగ్నిలో భస్మమైపోయినారు సగర కుమారులు 60,000 మంది కూడా. ఇంకా మళ్ళీ బ్రాహ్మణ శాపదగ్ధులైనటువంటి వాళ్ళకి విముక్తి అనేటువంటిది లేదు. కపిల మహర్షి బ్రాహ్మణ శాపం, అవతారమూర్తి అయిన బ్రాహ్మణ శాపం చేత వాళ్ళంతా దగ్ధులైనారు కాబట్టి వాళ్ళకు సద్గతులు లేవు. ఈ పరిస్థితిలో సగర్ని మనుమడు వీళ్ళంతా కూడా కృషి చేశారు. చివరికి వాళ్ళ ఆ మనవడైనటువంటి పౌత్రుడైనటువంటి భగీరథుడు ప్రయత్నం చేసి భూమిపైకి గంగను తీసుకొని వచ్చాడు. శివుని గురించి బ్రహ్మని గురించి తపస్సు చేసి ఎట్లాగైతే ఆ భగీరథుడు గంగని భూమిపైకి తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడే అంటే బ్రహ్మశాప వల్ల దగ్ధులైనటువంటి తన యొక్క పితృపితామహాదులందరినీ కూడా ఉద్ధరించడం కొరకు తీసుకొని వచ్చాడు. బ్రహ్మశాపాగ్ని నిర్దగ్ధాత్ మహాదుర్గ దుర్గతిగానపి వినా త్రిమార్గగాం విష్ణు కోజంతూన్ త్రిదివన్నయే. బ్రహ్మశాపదగ్ధులైనటువంటి వారిని ఒక్క ముల్లోకములలో ప్రవహించేటువంటి ఆ గంగా నది తప్ప ఇంకా ఎవరిని కూడా ఆ దోషము నుండి పవిత్రం చేసేటువంటి వాళ్ళు ఏ నదికి లేదు, ఇంకా ఎవరికీ లేదండి. అందువల్ల గంగని ఆయన తీసుకురావాల్సి వచ్చింది. మమైవ సా పరామూర్తి త్వయరూప శివాత్మిక. ఆమె నా యొక్క పరామూర్తి అని అంటున్నాడండి, నా యొక్క పరాశక్తే, నా యొక్క రూపమే అని అంటున్నాడు పరమేశ్వరుడు చెబుతున్నాడు. అంటే ఆయన యొక్క రూపమే తప్ప, పరామూర్తియే తప్ప, ఆయన యొక్క శక్తియే తప్ప గంగ భిన్నం కాదు. పరమేశ్వరుడి కంటే గంగ భిన్నం కాదు. త్వయరూపంలో ఉంది అయితే ఈమె జలరూపమైనటువంటిది. ఈమె శివాత్మిక శివస్వరూపమైనటువంటిది. ఆమె శుద్ధ విద్యా బ్రహ్మాండానాం అనేకానాం ఆధార ప్రకృతి పర. బ్రహ్మాండములు అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయి. ఈ బ్రహ్మాండములు అన్నిటికీ ఆధారమైనటువంటిది, అన్నిటికీ పరబ్రహ్మమే ఆధారం. సాక్షాత్ గంగ కూడా పరబ్రహ్మస్వరూపమే. అందువల్ల అన్ని సర్వ కోటి కోటి బ్రహ్మాండములకు అన్నిటికీ ఆధారమైనటువంటిది ఆమె పరాప్రకృతి. ఆమె శుద్ధ విద్యా స్వరూపాచ. అంటే శుద్ధ విద్య అంటే సుఖాత్మకమైన కైవల్య రూప అని అర్థం అన్నమాట. శుద్ధ విద్య అంటే కైవల్య రూపం, శుద్ధం అంటే కైవల్యమే. ఆమె త్రిశక్తి అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ త్రిశక్తులతో క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ క్రియా ఈ మూడు శక్తులతోటి కూడింది అవుతుంది. లేదంటే మామూలుగానే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఆమె త్రిశక్తి స్వరూపం. చాలా దయామయురాలు, ఆనంద అమృత స్వరూపురాలు. ఆమె శుద్ధ ధర్మస్వరూపిణి అయినటువంటిది. ఆమె శుద్ధ ధర్మం అన్నా కూడా కైవల్యమే. యామేతాం జగతాం ధాత్రీం ధారయామి స్వలీలయ. ఈ జగన్మాతను నా లీలతో నా శిరస్సును నేను ధరిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఎందుకయ్యా అంటే జగత్తు యొక్క రక్షణ కొరకు ఆ రకంగా పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి గంగను నేను నా శిరస్సును ధరిస్తూ ఉన్నాను అన్నాడు. త్రైలోక్యే యాని తీర్థాని పుణ్యక్షేత్రాణి యాని సర్వత్ర సర్వం ఏ ధర్మాః సర్వే యజ్ఞా సదక్షిణాః తపాంసి విష్ణో సర్వాణి శృతి సాంగా చతుర్విధ అహం చ త్వం చ కశ్చాపి దేవతానం గణాశ్చయే పురుషార్థాశ్చ సర్వే వై శక్తయో వివిధాశ్చయాః గంగాయాం సర్వే వైతే సూక్ష్మరూపేణ సంస్థితాః. ముల్లోకములందు ఏ తీర్థములున్నాయో, ఏ పుణ్యక్షేత్రాలైతే ఉన్నాయో, ఏ ఏ ధర్మాలున్నాయో, ఏ యజ్ఞములున్నాయో, బాగా దక్షిణలతో కూడినటువంటి యజ్ఞాలు, యజ్ఞములలో దక్షిణలు బాగా ఇవ్వాలి, ఏ తపస్సులు ఉన్నాయో, ఏ సాంగము షడంగములతో కూడినటువంటి నాలుగు వేదములు ఏవైతే ఉన్నాయో, నీవు విష్ణువుతో చెబుతున్నాడు శ్రీమాది పరమేశ్వరుడు. నీవు అంటే విష్ణువు, నేను అంటే శివుడని, కశ్చ అంటే బ్రహ్మ, వీళ్ళందరూ కూడా దేవతాగణములు, చతుర్విధ పురుషార్థములు, వివిధములైన శక్తులు, ఇవన్నీ గంగలో సూక్ష్మ రూపం ధరించి ఉన్నాయండి. ఇవన్నీ గంగలో సూక్ష్మ రూపం ధరించి ఉన్నాయి. గంగ యొక్క మహిమ చెప్పండి. ఇంతమందిని సేవించినట్లే ఆ గంగ అందరి యొక్క రూపం అన్నమాట. సూక్ష్మ రూపంలో ఉన్నాయి. మనకి అవి చర్మచక్షువులకు గోచరం కావు. సస్నాత సర్వతీర్థేషు సర్వక్రతుషు దీక్షిత. ఎవరైతే ఈ గంగను సేవిస్తారో సర్వతీర్థములను ఎందు స్నానం చేసినట్లే సర్వక్ర యజ్ఞముల ఎందు దీక్షితుడు, సర్వయజ్ఞములను చేసినటువంటి వాడి కింద లెక్కే, సర్వవ్రతములను ఆచరించిన వాడి కింద లెక్క అన్నమాట. ఎవరైతే గంగను సేవిస్తారో అంత ఫలం ఉందన్నమాట గంగా సేవనం వల్ల. అనేకములైనటువంటి తపస్సులు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో గంగా వల్ల, గంగా దర్శనం వల్లనే అంత ఫలితం వస్తుంది. సర్వదానప్రద సర్వదానములు, గొప్ప గొప్ప దానములన్నీ ప్రదహ అన్నాడు అంటే ప్రకృష్టంగా ఇవ్వటం వల్ల ఎంతటి ఫలితం వస్తుందో అంత ఫలం. ప్రాప్త యోగ నియమో సప్రాప్త యోగ నియమో ఎస్తు గంగాం సేవతే. యోగములు నియమాలు ఇవన్నీ కూడా ఎవరైతే పొందు అభ్యసిస్తారో అలాంటి పాపముల అటు అలాంటి మహిమ ఈ గంగ సేవనం వల్ల వస్తుంది. సర్వవర్ణాశ్రమే భ్యశ్చ వేద విభ్యశ్చ వై తథా శాస్త్రార్థ పారగే. అన్ని వర్ణాశ్రముల కంటే వేదము వేదవేత్తల కంటే శాస్త్రార్థముల యొక్క చివరి వరకు చదివినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకంటే గంగలో స్నానం చేసిన వాడు చాలా గొప్పవాటండి వీళ్ళందరికంటే. గంగా దర్శన ఫలం ఏమిటో చెబుతున్నాడు. గంగను వెళ్ళి చూస్తే వచ్చే ఫలితం ఏమిటో చెబుతున్నాడు. మనోవాక్కాయజైర్ దోషై దృష్టో బహువిధైరపి. వాడు ఎంత దుర్మార్గుడైనా సరే పాపములు మూడు రకాలుగా ఉన్నాయి. మానసిక, కాయిక, వాచిక. అవి మొత్తం కలిసి పదవుతాయి దశవిధ పాపాలు. వాటిని గురించి మనకు ముందు ముందు వివరణ వస్తుంది. ఆ గంగా దర్శనం వల్లనేనండి, దర్శన మాత్రం చేతనే ఈ మానసిక, కాయిక, వాచిక పాపముల నుండి విముక్తుడవుతాడు. ఇందులో ఏమాత్రం నాత్ర సంశయ సంశయం ఏమాత్రం లేదు. సంశయాత్మ వినశ్యతి. కృతయుగంలో ఎక్కడ పెట్టినా తీర్థాలు ఉన్నాయి. త్రేతాయుగంలో కృతయుగంలో అంటే అన్ని తీర్థాలు చాలా, ఎక్కడ పడితే అక్కడే ఉన్నది ఆ సత్యయుగంలో. త్రేతాయుగంలో ఒక పుష్కర తీర్థం అన్నిటికంటే గొప్పది. ద్వాపరయుగంలో కురుక్షేత్రం చాలా గొప్పది. అందుకే కౌరవ పాండవులు అక్కడ యుద్ధం చేశారు. మరణించినా మనకు మంచి ఉత్తమ గతులు వస్తాయని. అలాగే కలవు గంగై ఇవ కేవలం. కలియుగంలో ఒక్క గంగానది మాత్రమే ఈ ప్రాణులందరినీ తరింపజేసేది, ఇంకేదీ లేదు. కేవలం గంగైవ నిశ్చయంగా చెబుతున్నాడు ఏవకారంతో. అది ఏవ అంటే నిశ్చయంగా చెప్పటం అనమాట ఏవకారం. పూర్వ జన్మాంతరాభ్యాస వాసనావశతో హరే గంగా తీరే నివాసస్యాత్ మదనుగ్రహత పరాత్. పూర్వ జన్మలో ఎన్నో ఎన్నో జన్మలలో ఎంతో పుణ్యాలు చేసుకుంటే ఆ పుణ్య సంస్కార విశేషం చేతను నా యొక్క అనుగ్రహం ఉంటే, అంటే మహాదేవుని యొక్క అనుగ్రహం ఉంటే గంగాతీరంలో నివాసం అనేది కలుగుతుంది. గంగాతీరంలో నివాసము, గంగాతీరంలో మరణము, ఇవన్నీ కూడా చాలా గొప్ప స్వర్గ ముక్తిప్రదములైనటువంటివి. జ్ఞానం కృతే మోక్షహేతు స్త్రేతాయాం తచ్చ. కృతయుగంలో ధ్యానం వల్ల మోక్షం వస్తుంది. అదే త్రేతాయుగంలో తపస్సు, ధ్యానము తపస్సు ఈ రెండు అక్కడ మోక్షాన్ని అనుగ్రహిస్తాయి. ద్వాపరయుగంలోనే ధ్యానము తపస్సు యజ్ఞము ఈ మూడు కూడా అక్కడ ఫలప్రదములు. కలియుగంలో మాత్రం కలవు గంగయి ఇవ కేవలం. ఇంకా గంగ తప్ప ఇంకేది లేదు. ఆ గంగయే అన్నీ మనకు సమర్పిస్తూ ఉంటుంది. మహాన్ యో దేహ పతనాద్యావత్ గంగాతీరం నముంచతి సహి వేదాంత విద్యోగి బ్రహ్మచర్య వ్రతి. ఎవడైతే దేహము పతనమయ్యేంతవరకు, అంటే మరణాంతము మరణం సంభవించేంతవరకు గంగాతీరమును విడిచిపెట్టకుండా ఉంటాడో అతడు బ్రహ్మ విద్యను బాగా బ్రహ్మజ్ఞాని క్రింద లెక్క వేదాంత విత్తడు అతడే యోగి. ఆ జీవ బ్రహ్మైక్య సంబంధమైనటువంటి అనుసంధానం చేసినటువంటి వాడు అతడే. బ్రహ్మచర్య వ్రతమును పాలించినటువంటి వాడు. ఈ కలియుగంలో అందరూ కూడా పాపం పాపచిత్తులు. తర్వాత ఇతరుల యొక్క ద్రవ్యమును మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, మనం ఏ పని చేసినా విధి విధానం లేకుండా వేదోక్త విధానము కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్లకు గతి ఉందే, గతి గంగాం వినానహి. కలియుగంలో ఇలాంటి కలియుగంలో ఇలాంటి వారికి గంగ తప్ప ఇంకా వేరే గతి లేదు అన్నాడు. అలక్ష్మి కానీ, దుస్వప్నాలు కానీ, తర్వాత దుష్చింతలు కానీ ధ్యానం వల్ల వచ్చేటువంటి విషయాలు చెబుతున్నాడు. గంగని గంగా 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 అని చెప్పి జపించడం వల్లనే అవన్నీ మన దగ్గర ఉండవుటండి, వెళ్ళిపోతూ ఉంటాయి. గంగా హి సర్వభూతానాం ఇహామూత్ర ఫలస్తథ, సర్వప్రాణులకు కూడా ఈ లోకంలో మరణించిన తర్వాత పరలోకంలో కూడా అనుగ్రహించేటువంటిది ఫలప్రదాత గంగ. భావనా రూపతో విష్ణు సదా సర్వజగద్ధిత భగవా యజ్ఞదాన తపోయోగ జపా సనియమాయమాహ గంగాసేవ సహస్రాంశం నలభంతే కలౌహరే. సర్వ జగత్తుకు హితము కలిగించేటువంటిదయ్యా హితకారిణి. ఎవరి ఎవరి హృదయంలో ఏ ఆలోచన ఉంటే, ఏ కోరిక ఉంటే ఆ భావానురూపంగా అందరికీ జగత్తుకంతటికీ మేలు చేస్తూ ఉంటుందయ్యా. ఇక్కడ యజ్ఞములు, దానములు, తపములు, యోగములు, జపములు, ఇంకా యమములు, నియమములు, ఇవన్నీ కూడానే గంగా సేవతో 1000 వంతు కూడా పనికిరావుటండి, సహస్రాంశం కూడా పనికిరావు అన్నాడు ఈ కలౌహరి. కిమ అష్టాంగ, ఎందుకు అష్టాంగ యోగములు, తపస్సులు ఎందుకు, యజ్ఞములు ఎందుకు? వాసయే వహి గంగాయాం బ్రహ్మజ్ఞానస్య కారణం. బ్రహ్మజ్ఞానం వస్తే మోక్షం వస్తుంది, అందువల్లనే ఆ మోక్షప్రాప్తికి గంగాతీర వాసమే చాలా ఉత్తమోత్తమమైనది. అపి దూరస్థితస్యాపి గంగా మహాత్మ్య వేదినః, ఎక్కడో దూరంలో ఉంటాం, గంగా మహాత్మ్యమును గనక తెలుసుకున్నట్లయితే అయోగ్యస్యాపి గోవింద భక్త్యా గంగా ప్రసిద్ధ. వాడు యోగ్యుడు కాకపోయినా వాణ్ణి అనుగ్రహిస్తూ ఉంటుందయ్యా శ్రీ మహావిష్ణువు అని చెప్పి పార్వతితోటి విష్ణువుతోటి శివుడు చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ ముఖ్యం. ఏది చేసినా శ్రద్ధ ఉండాలండి, శ్రద్ధ లేకపోతే నిరుపయోగం. మీరు దానం చేయండి, ధర్మం చేయండి, పూజ చేయండి, స్నానం చేయండి, జపం చేయండి, తపం చేయండి, ఏమన్నా చేయండి, శ్రద్ధ అనేది ముఖ్యం. శ్రద్ధయే ధర్మం, ఆ సూక్ష్మధర్మం అది. శ్రద్ధయే జ్ఞానం, శ్రద్ధయే పరమతపం, శ్రద్ధయే స్వర్గం, శ్రద్ధయా మోక్షశ్చ. శ్రద్ధ వల్లనే మోక్షం కూడా లభిస్తూ ఉంటూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో కూడా చెప్పబడి ఉంది. శ్రద్ధయాగ్ని సమిధ్యత అని శృతి కూడా చెబుతున్నది. శ్రద్ధ ఉండాలి, ఏ పని చేసినా మనం శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే మనం ఇక్కడ పూజలు చేసినా, ఎక్కడ పూజలు చేసినా, ఎన్ని స్నానాలు చేసినా నిర్మలమైన మనస్సు, శ్రద్ధ ఇవి చాలా ముఖ్యం. అజ్ఞాన రాగలోపాధ్యేయి పుంసాం సమ్మూఢ చేతసాం, మనమంతా కూడా అజ్ఞానంతో రాగద్వేష లోభాదులతో కూడి మోహితులమైనటువంటి మనకున్నదే ఈ శ్రద్ధ అనేదే కలగదు. వెళ్తుంటాం, స్నానం చేస్తాం, వస్తూ ఉంటాం, కానీ ఆ గంగ యందు మనకు శ్రద్ధ అనేది కలగదు. శ్రద్ధయా సా ప్రసీదతి ధర్మే గంగాయాంచ విశేషత, ముందు ధర్మమునందు మనకు శ్రద్ధ కలగదు. కారణం ఏంటంటే ఈ కలియుగ ప్రభావం, అజ్ఞాన రాగ లోభాదులతో మనం మోహితులమై ఉన్నాం. అందులో అసలు విశేషంగా గంగ మీదనే ఎవరికి భక్తి శ్రద్ధలు కలగటం లేదు. బహిస్థితం జలం ఎత్తు నారికేళాంతరే స్థితం తదా బ్రహ్మాండ బాక్ష్యస్థం పరబ్రహ్మస్తు జాహ్నవీ. నారికేళం అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయలో బాక్ష్యమందున్న జలమే కొబ్బరికాయలో ఏ విధంగానైతే ఉన్నదో బ్రహ్మాండము యొక్క బాక్ష్యమునందు ఉన్నటువంటి ఆ బ్రహ్మరసాయనమే ఈ బ్రహ్మాండ అంతర్గతమైనటువంటి గంగా అన్నారు. ఇది ఎప్పుడు సంభవించిందయ్యా అంటే వామపాద అంగుష్టనక నిర్భిన్న ఊర్ధ్వాణుకటాహ వివరేణ అంతః ప్రవిష్ట యా బాక్ష్య జలధార అని చెప్పి వ్యాఖ్యానంలో రాస్తూ ఉన్నారు. ఇది అంటే ఆ విష్ణుమూర్తి వామనావతారంలో తన యొక్క ఆ వామపాదమును యొక్క అంగుష్టము యొక్క పైకి కురుస్తున్నాడు, ఆ పైభాగాన్ని, బ్రహ్మాండ కటాహము యొక్క పైభాగాన్ని. ఆ నఖాగ్రముట ఆ బ్రహ్మాండ యొక్క ఆ కటాహము యొక్క దానికి పైభాగానికి తగిలి రంధ్రం పడిందిట. ఆ ఆ బ్రహ్మాండమునకు అవతల ఉండే ఆ బ్రహ్మరసాయనం గంగగా ప్రవహించిందిట భూమి అని ఆ రకంగా. అలాగే మన శంకరాచార్యుల వారు కూడా గంగాదేవి స్తోత్రం చేస్తూ బ్రహ్మాండం ఖండయంతి హరిశిరసి జటావల్లి ముల్లాసయంతి స్వర్లోకాదాపతంతి కనకగిరి గుహాగండ శైలాస్కలంతి చోణీ పృష్ఠే లుటంతి దురిత జయచము నిర్భరం భర్సయంతి పాయోధిం పూరయంతి సురనగర సరిత్పావని నఃపునాతు అని ఆది శంకరాచార్యుల వారు గంగను గురించి స్తోత్రం చేశారు. దీని భావం ఏమిటయ్యా అంటే బ్రహ్మాండం ఖండయంతి, బ్రహ్మాండమును ఖండించుకొని వచ్చింది. ఇప్పుడు చెప్పిందాక ఆయన పాదనఖాగ్రం రంధ్రం బడి బ్రహ్మాండం అవతలించి వచ్చామే, శంకరాచార్యులు అదే చెబుతున్నారు. బ్రహ్మాండం ఖండయంతి హరి శిరసి, హర శిరసి శివుడి యొక్క శిరస్సు పైకి వచ్చింది ఆ జటాల్లో చక్కగా తిరిగింది, ఉల్లాసం కలిగించింది. స్వర్లోకాదాపతంతి స్వర్గలోకంలో నుంచి క్రిందకు పడింది, మేరుపర్వత గుహల్లో గండశైలల్లో దారి వచ్చింది. ఆ తర్వాత ఉన్నదే ఈ భూమి పైన పడింది. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో పాపములు ఉన్నారో ఆ పాప సమూహాన్ని భయపెడుతూ ఉన్నది. అలా అంటే పాపములు దూరం అవుతారు అక్కడ గంగను సేవించిన వాళ్ళని, వాటి పాపములన్నిటినీ భయపెట్టుకుంటూ సముద్రాన్ని గంగకు, సముద్రానికి ఒక సముద్రం ఏంటంటే గంగను పూరింపజేసిందండి. గంగాజలం వల్లనే సముద్రంలో అంత జలం ఉందన్నమాట. గంగను కూడా సముద్రాన్ని కూడా పూరింపజేసేటువంటి నది అన్నమాట గంగా నది, అంత గొప్ప నది, పెద్ద నది అన్నమాట. పాయోధిం పూరయంతి సురనగర సరిత్పావని ఆ దేవత నగరంలో ఆ ఆకాశ గంగ ఉన్నదే అది మమ్మల్ని అందరినీ పునీతులను చేయుక కానీ ఆదిశంకరులు కూడా ఆ రకంగా చెప్పి ఉన్నారు. అందువల్ల ఇది బ్రహ్మాండ మునకు బాక్ష్యంగా ఉండి తర్వాత బ్రహ్మాండ అంతర్గతమైంది అని మనం గ్రహించాలి ఈ వాక్యాన్ని బట్టి. ఇక్కడ పరబ్రహ్మం భుజాన్నవి అదిటండి, బ్రహ్మాండ అంతర్గతమైన పరబ్రహ్మ జలంటే ఇది, పరబ్రహ్మ రసాయనమే అది, ఇంకేది కాదు ఈ జాహ్నవి అని. గంగాలాభాత్ గంగాలాభమే పరమలాభం, ఇంతకంటే పరమలాభం లేదు. కాబట్టి అందరూ కూడా గంగను సేవించండి. గంగ ఇవ పరమం పుమాన్, గంగయే పరమ పురుషుడు. శక్తస్య పండితస్యాపి గుణినో దానశీలిన గంగా స్నాన విహీనస్య హరే జన్మ నిరర్ధకం. వాడు ఎంత సమర్థుడైనా, ఎంత పండితుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత దాన ధర్మాదులు చేసినా గంగా స్నానం గనక చేయకపోయినట్లయితే వాడి జన్మ వ్యర్థం వ్యర్థం వ్యర్థం, వాడి కులము వ్యర్థం, వాడి విద్య వ్యర్థం, యజ్ఞములు వ్యర్థం, తపస్సు వ్యర్థం, అలాగే దానములు వ్యర్థం. కలవు గంగాం నయో భజేత్, కలిని యుగంలో గంగను సేవించకపోతే ఇవన్నీ వ్యర్థము. కాబట్టి మనం గంగని సేవించాలి. గుణవద్ గుణవద్గాతృ పూజాయాం నశ్చాద్వై తాదృశం ఫలం యథా గంగా జలస్నాన పూజనే విధినా ఫలం. గుణవంతుడైన పాత్ర, మంచి గుణవంతుడు యోగ్యుడైనటువంటి వాడిని పూజించడం వల్ల కంటే కూడా విధివత్తుగా గంగాజల స్నానం చేయటం వల్ల ఎక్కువగా ఫలితం వస్తూ ఉంటుంది అని చెప్పి చెబుతున్నారు. మమ తేజోగ్ని గర్భేయం మమ వీర్యాతి సంవృత దాహికా సర్వదోషానం సర్వపాప వినాశిని. ఎందుకు ఇంకా గంగాకు ఇంత గొప్పతనం వచ్చిందంటే, సరే బ్రహ్మాండమును పగలగొట్టుకొని వచ్చింది భేదించుకుంటూ, అదో సరే సాక్షాత్తు పరబ్రహ్మే. ఈ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తూ ఉన్నారు, ఏకాంతంలో విహరిస్తూ ఉన్నారు చాలా రోజులైంది. వాళ్ళకేంటి ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల వల్ల కుమారుడు కలగాలి, కుమారస్వామి దేవతలకి తారకాసుర సంహారం కావాలి, రాక్షస బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి, భరించలేకపోతున్నారు. ఈయనను ఏకాంతంలో పార్వతీ వాళ్ళిద్దరు విహారం చేస్తున్నారు. చాలా రోజులు గడిచిపోయింది, ఈ దేవతలే తట్టుకోలేక ఈ తారకాసురుడి బాధలు ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేశారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమెతో విహరించేవాడు కాస్త యువతలకు వచ్చి చేశాడు. ఆ సందర్భంలో ఆయన యొక్క రేతస్సున్నది తేజస్సు స్ఖలనమైంది. ఇంకా తర్వాత మీరు ఆ కథ, అది మామూలుగా అప్పుడున్నదే గంగా అగ్ని మొదలైనటువంటి వాళ్ళు అందరూ కూడా భరిస్తారు. గంగ కూడా భరిస్తుంది కొంతకాలం. అంటే ఇప్పుడు ఆ శివుని యొక్క తేజస్సు ఉన్నదే గంగ భరించిందండి. ఆ కారణంగా దానికి అంత పవిత్రత వచ్చింది, అంత గొప్పతనం వస్తుంది, పాపములన్నిటినీ కూడా దగ్ధం చేసే శక్తి ఎందుకు వచ్చింది అంటే నా యొక్క వీర్యమును భరించడం వల్ల ఆ తర్వాత కుమారస్వామి జననం అవుతుంది. ఆ కుమారస్వామి జన్మ వృత్తాంతంలో ఈ కథలన్నీ వస్తూ ఉంటాయి. దానివల్ల సర్వ పాపములకు దహించేటువంటి శక్తి వచ్చింది, సర్వ పాపములను వినాశం చేసే శక్తి వచ్చింది ఆ కారణంగా దానికి అన్నాడు. గంగా స్మరణను గురించి చెబుతున్నాడండి. స్మరణాదేవ గంగాయాహ పాపసంఘాత పంజరం. గంగా 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 అంటే చాలు, పాపములన్నీ భయపడిపోతాయి, ఆ పంజరం అంతా ఛేదించుకోబోతుంది. శతదా భేదమాయాతి, నువ్వు వంద విధాలుగా ఆ పంజరం కాస్త ముక్కలు ముక్కలైపోతుంది, వజ్రాయుధపు దెబ్బతో పర్వతం ముక్కలు ముక్కలైనట్టు. గంగాం గచ్చతి ఎస్తేకో ఎస్తూ భక్త్యా అనుమోదయత్. ఎవరైనా గంగకు వెళ్ళొస్తాం మేము, గంగా స్నానం చేసి రావాలి, హరిద్వారో కాశీయో ప్రయాగో ఎక్కడికో వెళ్తున్నారనుకోండి, అనుమోదం ఇంట్లో వాళ్ళు అంగీకరించాలి. ఇప్పుడేంటాయి యవ్వనంలో ఎప్పుడో పెద్ద అయిన తర్వాత వెళ్ళచ్చు, ఇప్పటి నుంచే తొందర ఏంటని అనకూడదు. వాడికి అనుమోదం తెలిపి అంటే అంగీకారం తెలిపి ఎవరైతే పంపుతాడో ఇద్దరికి సమానంగా ఫలం వస్తుంది. అండి ఇక్కడ కావాల్సింది భక్తి. భక్తి ఉన్నవాడే పంపుతాడు, అనుమోదముద్ర వేస్తాడు, ఆమోదముద్ర వేస్తాడు. భక్తి లేకపోతే వెయ్యడుగా ఉద్దం చెబుతాడు కదా. ఇక్కడ భక్తి ప్రధానం అన్నమాట, శ్రద్ధ ప్రధానం. అంగీకరించిన వాడికి కూడా, గంగకి వెళ్ళేవాడికి వాడికి కూడా ఫలం వస్తుంది అన్నాడు. నువ్వు నడుస్తున్నా, నిలబడ్డా, కూర్చున్నా, జపం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, భుజిస్తున్నా, మేల్కొన్నా, నిద్రపోతున్నా, గంగా 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 అంటే చాలు, ఈ కర్మబంధముల నుండి పాశబంధముల నుండి విముక్తిని పొందుతూ ఉంటారు. మన పితృదేవతలను గురించి పాయసం చేసి ఆ పాయసంలో తేనె కలిపి దానిలోనే బెల్లము కలిపి నెయ్యి వేసి తిలలు వేసి గంగలో గనక వదిలినట్లయితే పితృదేవతలు యచ్చంతి తృప్తాభవంతి పితరస్తస్య వర్షశతం. హరే, 100 సంవత్సరాలు పితృదేవతలు సంతృప్తిని చెందుతూ ఉంటారు. అంటే పితామహులు మనకు సంతోషించి అనేక కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ ఉంటారు. లింగే సంపూజితే సర్వమర్చితం సాజగజ్జగా సత్ జగజ్జథ గంగాస్నానే లభతే సర్వతీర్థఫలం. తథ లింగమును అర్చిస్తే అంద జగత్తును మొత్తమును అర్చించినటువంటి ఫలితం వస్తుంది. దేవతలందరినీ అర్చించిన ఫలం వస్తుంది. ఆయన మూలం అలాంటిది, మూలంలో నీళ్లు పోస్తే వృక్షానికి ఏ విధంగానైతే ఆ చెట్టు వృద్ధి పొందుతుందో శాఖలు శాఖలన్నీ కూడా. ఈ లింగం అనేటువంటిది నిర్గుణ పరబ్రహ్మకు సంకేతం. ఆ పరబ్రహ్మ నుండే మిగిలినటువంటి ఈ జగత్తంతా కూడా మనకు ప్రతిబింబ రూపంలో ఆవిర్భవించింది. ఆ కారణంగా ఉన్నదే ఆ లింగమును పూజించినట్లయితే అందరినీ పూజించినట్లే, సమస్త జగత్తును పూజించినట్లే అవుతుంది. లింగ అభిషేకం ఉంది అర్చన అంత గొప్ప విషయం. ఆ గంగా స్నానం చేస్తే కూడా సర్వతీర్థములలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. గంగా యొక్క మహాత్మ్యం చెప్పుకుంటున్నాం. మనకందరికీ అదృష్టం ఏంటంటేనే గంగాదేవిని హాయిగా దర్శించి ఆమె పాదాలను బాగా నమస్కరించి ధ్యానించి వచ్చి ఇక్కడ హాయిగా చక్కగా గంగా మహిమని చెప్పుకుంటున్నాం. మీరు కూడా వెళ్ళేటప్పుడే శివాలయంలో అమ్మవారు ఉన్నారు ఇక్కడ గంగాదేవి. మరి ఇంకా ఎక్కడా ఈ ఊళ్ళో ఉన్నదో లేదో ఏ దేవాలయంలో. అలాగే ఇప్పుడు కుమారస్వామి అగస్త్యుల వారు చెబుతున్నాడు, ఇక్కడ కుమారస్వామి ఉన్నాడు మహానుభావుడు ఇక్కడ. కాబట్టి అందుకే రోజు మనమే కుమారస్వామిని గంగాదేవిని ఇక్కడ అందరి దేవతల్ని చూడాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడానే పంచాయతనమే. అంటే అమ్మవారు ఉన్నారు, ఒక అమ్మవారు కదండి, పార్వతీ అమ్మవారు ఉన్నారు, గంగాదేవి ఉన్నది, సాక్షాత్ జ్ఞానస్వరూపిణి జ్ఞానప్రదాత అయిన సరస్వతీదేవి, శారదామాత ఉన్నది, ఎంతమంది ఇక్కడ సీతాదేవి ఉన్నది, అనేక మంది శక్తి స్వరూపిణులు ఇక్కడ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగా ఉన్నాడు, రామచంద్రుడుగా ఉన్నాడు, సరే సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నాడు, గణపతి ఉన్నాడు, సూర్యభగవానుడు లేడే అనుకున్నాను నేను ఇక్కడ పంచాయతనంలో. ఆయన పోనీ నవగ్రహాలలో ఉన్నాడు కదా, కాబట్టి పంచాయతనం మొత్తం ఇక్కడ ఉన్నట్లే అన్నమాట. మన ఏ ముఖ్యమైనటువంటి ప్రధాన దేవతలు షణ్మత స్థాపనాచార్యుడు ఆదిశంకరులు కుమారస్వామి ఆరో మతంలోనికి వస్తుంది కుమారస్వామి, ఆరుగురు ఇక్కడ ఉన్నారన్నమాట. అది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. గంగా స్నానేన గంగాయాం నరస్నాత్వా యోలింగం. ఒక్కటండి గంగా స్నానం చేసి నిత్యము అక్కడ శివలింగాన్ని అర్చించాలి. ఏకేన జన్మనా ముక్తిం పరాం ప్రాప్నోతి సద్ధ్రువం. ఒక్క జన్మలోనే అతడు ముక్తిని పొందుతాడు. అది గంగా స్నానము లింగార్చన ఫలితం చెప్తున్నారన్నమాట. అగ్నిహోత్రం చ యజ్ఞాశ్చ. అక్కడ మీరు గంగా తటంలో లింగ పూజ చేస్తే చాలా గొప్ప విషయమని చెప్పి చెబుతూ, అగ్నిహోత్రము, యజ్ఞములు, వ్రతములు, దానములు, తపస్సులు ఇవెవీ కూడానే గంగా తటంలో, గంగ ఎందు అంటే గంగా తటంలో అని మనం చెప్పుకోవాలి అర్థం, తీరంలో ఆ లింగ పూజతో ఇవెవీ కూడా కోటి అంశతో కూడా సమానం కాదుటండి. అంత ఫలితం వస్తుందన్నమాట అక్కడ లింగార్చన చేస్తే. గంగా స్నానం చేసి లింగార్చన, ఆ గంగాజలం హఠాత్తుగా సీసాల్లో తెచ్చి అట్లాగే పోయకుండా వడగట్టి అశుద్ధమైన జలంతో, లేదా ఏవైనా సుగంధ ద్రవ్యాలు కనుక ఉన్నట్లయితే సుగంధ ద్రవ్యాలు కలిపి చక్కటి ఆ జలంతో అభిషేకం చేయాలి. మనకు మిగిలిన చోట్ల లేదు, మన పేరుతో చేస్తారు. కాశీలో మనం స్వయంగా అందరూ వచ్చి హాయిగా తాకి చేసుకోవచ్చు. అలాంటి మంచి అవకాశం కాశీలో ఉంది అందరికీ కూడా. గంగాయాం లింగ పూజ, గంగాం గంతుం వినిశ్చిత్య కృత్వా శ్రాద్ధాదికం గృహే. మనంట అటు నిత్య శ్రాద్ధం చేయాలని సదాచారంలో మనకు వస్తూ ఉంటున్నది. అది మరి అంటే సంవత్సరానికి ఒకసారి ఇంత విస్తారంగా ఉండదు, ఆ విధానం వేరుగా ఉంటుంది. సరే, యథాశక్తిగా కలియుగంలో నిత్య తర్పణం అన్న చేస్తూ ఉండాలి అర్హత ఉన్నటువంటి వాళ్ళు. గంగా మనం వెళ్ళడం కొరకు గృహంలో ఎప్పుడైతే శ్రాద్ధాధికములు నిర్వహించి మనం బయలుదేరాలని సంకల్పం చేసుకుంటామే, మన పూర్వజులందరూ ఎంతో సంతోషిస్తారటండి. పాపములు మాత్రం బాధపడతాయిట, మన శరీరంలో ఉన్న పాపములు ఏడుస్తాయిట, రోధిస్తాయిట. కారణం ఏంటంటే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి అని, ఇప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి కదా అయ్యా, అందువల్ల అవి ఏడుస్తూ ఉంటాయి. అందువల్ల అవి ఏం చేస్తూ ఉంటాయంటే లోభమోహాదులతో వీడిని భ్రమింపజేస్తూ ఉంటాయి గంగకి వెళ్ళకుండా, ఆ పాపములు మళ్ళీ వీడిని. అందుకే కొంతమంది వెళదామనుకొని ఆగిపోతూ ఉంటారు. యథాన గంగాం యాంతేష తథా విఘ్నం ప్రకురుమహే. వీడు గంగకు వెళ్లకుండా విఘ్నం చేయాలని ఈ పాపాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇట మోహితుణ్ణి చేసి. గంగాంతతో యథా చేశాన ఉచ్ఛిత్తిం విధాస్యతి. ఆ గంగ కనుకైనట్లయితే ఇంకా వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకు నాశం అవుతుంది, అక్కడ ఉండడానికి వీల్లేదని. ఎవడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి గంగా స్నానం చేస్తూ ఉంటే పాపములన్నిట ఇంకా శరీరంలో వెళ్ళిపోతూ ఉండేటండి. హేమ్ ప్రయాణ సంకల్పం అప్పుడే ఇంత భయం వాటికి. ఇక మన ప్రయాణమై ట్రైన్లో ఉన్నామనుకోండి, ఇంకా పాపములు బయలుదేసి మూట అన్ని సామాగ్రి సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాయి ఇట శరీరంలో నుండి. ఇంకా నిరాశ, ఇక మనం వీడు బయలుదేరాడు ఇంకా ప్రయాణం మధ్యలో ఆగడు కదా, ఇక బయలుదేరినవాడు. అంతకుముందు సంకల్పం అంటే మార్చుకుంటే మార్చుకోవచ్చు, కానీ ఇంకా అని చెప్పి అవి నిరాశతో కూడినవైపోతాయి. పూర్వజన్మలో ఎన్నో పుణ్యం చేసుకుంటూ ఉంటేనే ఈ లోభమోహాదులన్నీ విడిచిపెట్టినటువంటి వాడై అన్ని విఘ్నములు తొలగి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు మాత్రమే నిర్విఘ్నంగా అనుకున్న ప్రకారం సంకల్పానుసారం గంగకు చేరుకోగలుగుతారు అన్నారు. అనుషంగేన మౌల్యేన వాణిజ్య, ఏదో కోరిక వల్ల కానీ ఎవరితోటో వాళ్ళతో కలిసి కానీ ఏదన్నా ఎవరన్నా వెళ్ళి రమ్మంటే ఆ మూల్యం అందుకొరకు వెళ్ళినా సరే, ఏదో వ్యాపార నిమిత్తం వెళ్ళినా సరే, ఏదో కోరికలు ఎందు కామాసక్తుడై వెళ్ళినా సరే, గంగాలో స్నానం చేసిన వాడు స్వర్గానికి వెళుతూ ఉంటాడు. ఎట్లాగైనా సరే ముందుకు వెళ్ళాలి, శ్రద్ధ ఉండి విధి విధానంలో గంగని సేవిస్తే మోక్షం, లేకపోతే స్వర్గం. అనిచ్ఛయాపి సంపృష్టో దహనం, అగ్ని ఉన్నది మనం తెలియక తాకినప్పటికీ కాలుస్తుందా కాల్చదా, అలాగే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అనిచ్చతో ఇచ్చ లేకుండా వెళ్ళినా గంగలో స్నానం చేసినా బలవంతం మీద మేము చూస్తూ ఉంటాము. గంగలో స్నానం చేసేటప్పుడు కొంతమంది వస్తారు, ఆడవాళ్ళు స్నానం చేస్తారు, మగవాళ్ళు చేయరు. మేము రామలే అని చెప్పిన అంటారు వాళ్ళకి, అది ప్రెస్టేజ్ భంగం అన్నమాట. కొంతమంది మగవాళ్ళు స్నానం చేస్తారు, ఆడవాళ్ళు రారు. పిల్లవాళ్ళు మాత్రం అందరూ మేము స్నానం చేస్తాం, మేము స్నానం చేస్తామని ఎగురుతూ ఉంటారు. కేదార్ఘాట్లో స్నానం చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి, కాలు జారుతూ ఉంది ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి. అనిచ్చయామి సస్నాత గంగా పాపం తథ, అట్లా వాడి కోరిక ఉన్నా లేకపోయినా బలవంతంగానే భార్య భర్తను, భర్త భార్యను స్నానం చేయిస్తూ ఉంటారు, ఏం భయం లేదులే అని చెప్పి అలా ఇదవుతుంది. కొంతమంది నీరు సరిగా లేదు, శుభ్రంగా లేదని స్నానం చేయలేదు, దాని ఎంత దోషమో చూడడానికి వీళ్ళు అక్క అంత దూరం వచ్చి కూడా గంగా స్నానం చేయకపోతే. తావత్ భ్రమతి సంసారే యావత్ గంగ, ఈ సంసారంలో జనన మరణ రూప ఈ సంసారంలో పుట్టడం చావడం పుట్టడం చావడం గర్భవాసం ఎంతకాలం, గంగా స్నానం చేయనంతవరకు. గంగను సేవించాడా ఇంకా భవక్లేశం నపశ్చతి, ఇంకా ఈ సంసార కష్టాలనేవి ఉండవు. గంగా గంగాజలంలో ఎవడైతే స్నానం చేస్తాడో భక్తితో, ఏ విధమైన సందేహములు లేకుండా, వాడు మానవుడు మాత్రం కాదండి. ఈ శరీరం ధరించినప్పటికీ వాడు దేవుడితో సమానం, ఇందులో ఏమాత్రం సందేహం. గంగా స్నానం కొరకు బయలుదేరి మధ్యలో మరణించాడనుకోండి, గంగా స్నాన ఫలం అతనికి కూడా వస్తుంది, ఏమాత్రం సందేహం. గంగా మహాత్మ్యం శృణ్వంతి చ పఠంతి చ, గంగా మహాత్మ్యాన్ని విన్నా చదివినా వారి కూడా మహాపాపముల నుండి ముక్తికి వెళ్తారు. అంటే అట్లనే వెళ్లకుండా ఉండవాకండి. ఇప్పుడు మనం వింటున్నాం మన పాపాలు పోతాయి, చెబుతున్నాం పాపాలు పోతాయి అని చెప్పి చెబుతున్నాడు. గంగ యొక్క మహిమ అంతది అని చెప్పి చెబుతున్నాడు. దుర్బుద్ధయో దురాచారో, దుర్బుద్ధులు ఉంటారు, దురాచారులు ఉంటారు, హేతువాదం చేసేవాళ్ళు ఉంటారు, అన్నీ సందేహాలేనండి. కొంతమందికి అడుగుతూ ఉంటారు కొంతమంది, ఏమండి అది అసలు ఈ లింగం కాదు కదా విశ్వనాథుడు లింగం, అది మధ్యలో ఎవరో ప్రతిష్ట చేశారా కదా, అసలు ఆ లింగమేనా ఈ లింగం, ఇలాంటి వాళ్ళందరికీ ఎటువంటి గతులు కలుగుతాయో చెప్ ముందు ముందు మనకు వస్తుంది. మన మనుష్యుల యొక్క మలంలో పురుగులై పుడతారట వాళ్ళు. అలా ఎవరైనా హేతువాదులు సందేహగ్రస్తులు అలా కనుక విమర్శ చేస్తే, అక్కడ కాశీలో లింగం ఏ ఒకవేళ పగిలిన భిన్నమైనా అక్కడ లింగం లేకపోయినా స్థానాన్ని పూజ్యాని అన్నారు పురాణాలలో ఉన్నది విషయం. ఆ స్థానాన్ని పూజిస్తారు. యాత్రలో కొన్ని యాత్రలు మనం చేస్తూ ఉంటాం, అంతర్గృహ యాత్ర మొదలైనవి. మహాకాళేశ్వర లింగం అని చెప్పి జ్ఞానవాపి దగ్గర ఆ రావి చెట్టు క్రింద ఉన్నది. మొన్న మొన్నటి దాకానే ఏదో కొద్దిగా పగిలిపోయి అక్కడ ఊరే నామం మాత్రంగా ఉంది. పంచక్రోశి మహాకాళేశ్వరం రాస్తారు, అందరూ అక్కడికి వెళ్తారు, బిల్వదళాలు ఇస్తారు, ఆ జ్ఞానవాపి జలం వేస్తారు, నమస్కారం చేసి వెళ్తారు. ఆ స్థానమే పూజ్యం ఉన్నారు కాశీలో. ఆ రకంగా అనుమానాలు పెట్టుకోకూడదు అక్కడ. అది ఇటువంటి హేతువాదాలు సంశయములు ఇలాంటివి కాశీలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు అన్నమాట. తేపే మహాత్మ్యం మోహి, కొంతమంది ఉన్నారే ఈ దుర్మార్గులు, ఏ హేతువాదస్తులు, బహు సంశయాలు గలవాళ్ళు. ఇది మామూలు నది, అన్ని నదులు లాంటిది ఈ నది అని చెప్పి అనుకుంటూ ఉంటారయ్యా వాళ్ళు. గంగ అంటే ఇది బ్రహ్మరసాయనం అనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు. ఎన్నో జన్మాంతరాలలో ఎన్నో పాపం పుణ్యములు చేయాలి, దానములు చేయాలి, తపస్సులు చేయాలి, నియమములు చేయాలి. అలాంటి వాడికే గంగ ఎందు భక్తి కలుగుతూ ఉంటుందండి. గంగాభక్తి మతామర్థే మహేంద్రాదిపురేషు చ, అక్కడికంటే పెద్ద దేవేంద్రాది పురాలు ఉన్నాయి, ఇంద్రలోకం మొదలైనవి మనం చెప్పుకున్నామే, వీళ్ళకి ప్రత్యేకించి కాలనీలు ఉంటాయిటండి గంగా స్నానం చేసిన వాళ్ళ కొరకు అని చెప్పి ప్రత్యేకించి బ్రహ్మ్యమైన హర్మ్యములు గట్టి ఉంటాయిట. వీళ్ళందరూ ఆ హర్మ్యాలలో వెళ్ళి ఉంటారు. ముందుగానే మనకు అక్కడ భవనాలు రిజర్వ్గా ఉన్నాయన్నమాట ఆయా లోకాలలో గంగా స్నానం చేసినటువంటి వాళ్ళు. అక్కడ అన్ని సర్వభోగములు కూడా అనుభవిస్తూ ఉంటారు. సిద్ధయ సిద్ధిలింగాన్ని సర్వా స్పర్శలింగాన్ని అనేకశ గంగా నదిలో ముందు ముందు మనకు వస్తుంది కోట్ల లింగాలు ఉన్నాయని. అన్ని సిద్ధలింగాలు ఉన్నాయి. స్పర్శ అంటే పాదరసంతో అయిన లింగములు ఉన్నాయి, అనేకంగా ఉన్నాయిట. అనేక దేవాలయాలు ఉన్నాయిట, రత్నములు రత్నములతో మణులమయమైనటువంటివి. గంగా జలాంత స్థిష్టంతి, గంగా జలము యొక్క లోపల ఉన్నాయి అవి. కలికల్మష భీతి ఎందుకున్నాయి ఈ కలికాలము, ఈ పాపములు, ఈ భయంతో వెళ్ళి గంగా లోపల ఉన్నాయిటండి ఇవన్నీ కూడా. అతయేవై సంసేవ్యా కలవు గంగేష్ట, అందువల్లనే గంగని కలియుగంలో సేవించండి. అందులో ఎన్నో రకరకాల లింగాలు ఉన్నాయి, అక్కడ తీర్థాలు ఉన్నాయి. సూర్యో అప్పుడు ఎవరైతే సేవిస్తారో వాళ్లకు ఇష్టములన్నీ సిద్ధిస్తాయి. సూర్యోదయంలో చీకట్లు పోయినట్లు, వజ్రపాతం వల్ల పర్వతములన్నీ భిన్నమైనట్లు, గరుత్మంతుణ్ణి చూస్తే సర్పములు పరిగెత్తినట్లు, పెద్ద గాలి వీచినట్లయితే మేఘములన్నీ కూడా పలాయన చిత్తగించినట్లు, మనకు తత్వజ్ఞానం బ్రహ్మజ్ఞానం కనుక మనం అన్ని తెలుసుకున్నట్లయితే అజ్ఞానం ఎలా మోహం అనేది ఎలా పోతుందో, సింహమును దృష్టే మృగములు ఎలా పరిగెత్తుతాయో, గంగ యొక్క దర్శనం వల్ల సర్వాణి పాపాన్ని యాంతి క్షయం, అన్ని పాపములు కూడా నశించిపోతాయని చెప్పి చెబుతున్నారని. దివ్య ఔషధైరి యథారోగ, మంచి దివ్య ఔషధములు గనక అయినట్లయితే రోగములన్నీ పోతాయి. అలాగే లోభేన యథా గుణ, ఎన్ని గుణాలున్నా లోభం దురాశ, లోభిత్వం ఉంది, ఆ గుణములు ఉండి ప్రయోజనం ఉంది. అట్లాగే తూలశైల, ఓ దూది పర్వతం ఉంది, ఒక నిప్రవ వేస్తే ఏమవుతుంది, నాశనం అయిపోతుంది. అలాగే ఎండాకాలంలో వర్షం కనుక పడితే వర్ష భలే తాపంగా ఉంటుంది. అగాధ జలంలో వెళ్ళి మునిగితే ఆ తాపం అంతా శమిస్తుంది. అలా తథా ఆ రకంగా గంగా జల స్పర్శన వల్ల మన యొక్క పాపములన్నీ నశించిపోతాయని అంటున్నారండి. క్రోధం వల్ల తపస్సు నశించినట్లు, తపస్సు చేసేవాళ్ళకి జపాలు తపాలు దేవపూజలు క్రోధం పనికిరాదు. కామక్రోధాలు ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి. క్రోధం వల్ల కోపం ఏ రకంగా, కామం వల్ల మతి ఎలాగైతే నాశనం అవుతుందో, అలాగే అధర్మం వల్ల ఏ రకంగా నీతిగా లేకపోయినట్లయితే లక్ష్యం ఎలా పోతుందో, గర్వం ఉంటే విద్య ఎలా నశిస్తుందో, ఎప్పుడైతే మనకు ధర్మము గర్వము దంభము కౌటిల్యము మాయా వీటి వల్ల ధర్మం ఎలా నశిస్తుందో, అట్లా గంగా దర్శన మాత్రం చేతనే పాపములన్నీ నశిస్తాయి అంటున్నారు. ఎన్ని ఉదాహరణలు ఇస్తున్నారో వేదవ్యాసుల వారు మనకు అన్నీ స్పష్టంగా తెలియటానికి. అసలు మానవ జన్మ రావటమే దుర్లభం. ఈ వచ్చిన తర్వాత ఈ జన్మ ఉన్నదే విద్యుత్తులాగా చంచలమైంది, ఎప్పుడు పోతుందో తెలియదు. గంగాం యస్సేవతే సూత్ర బుద్ధే పారంపరంగత, ఎవడైతే గంగా స్నానం చేస్తాడో, బుద్ధిజీవులం కదా, ఆ మన యొక్క బుద్ధి యొక్క పరాకాష్ఠకు చెందుతుంది. బుద్ధి ఉన్నందుకు బుద్ధి కలిగిన వాళ్ళు మనం అవుతూ ఉంటాము. బుద్ధి పరాకాష్ఠకు చెందినట్లవుతుంది అంటే బాగా అంత గొప్ప బుద్ధిమంతుడు అవుతాడు అని. తర్వాత విధూత పాప ఏమర్చ్యా పరంజ్యోతి స్వరూపిణి. పరంజ్యోతి అంటే స్వప్రకాశ స్వరూపమైన పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి గంగను సేవించిన వారు పాపములన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటాయట. సహస్ర సూర్య ప్రతిమా, 1000 సూర్యుల కాంతితో సమానమైనటువంటి ఆ గంగను ఎవరైతే చూస్తారో ఈ భూలోకంలో పాపములన్నీ అలా వెళ్ళిపోతాయి. ఏదో మామూలు జలంలే మామూలు నది అని ఎవడైతే నాస్తికులు ఎవరైనా చూసినట్లయితే పాపం చేసుకుని ఉంటారు. ఆ పాపపు కళ్ళతో ఎవరైనా చూస్తే సంసార మోచగశ్చాహం జనానామనుకంపయ గంగా తరంగ రూపే, వాళ్ళు గనక అలా గనక చూడకూడదు అని అంటున్నాడండి. నాస్తికులు మాత్రమే ఆ రకంగా చూస్తారు, మామూలు నదిగా మామూలు జలంగా. అయితే నేను ఉన్నదే ఈ ప్రాణికోటి మీద దయచేత ఈ సంసారము నుండి విముక్తి కలిగించడం కొరకు గంగా తరంగ రూపంలో సోపానం ఏర్పాటు చేశాను. అంటే గంగా స్నానం చేస్తే ఆ సోపానములపై నుంచి స్వర్గానికి వెళుతారు అని అర్థం అన్నమాట. స్వర్గ సోపానం అన్నమాట. అన్నీ కూడానే ఏది సర్వము శుభమే. గంగా తీరంలో సర్వకాలము శుభమే, సర్వదేశము శుభమే, అన్నీ శుభమే, సర్వజనము కూడా దానపాత్రం. ఇక్కడ వీడు మంచివాడా అటువంటి వాడా ఇటువంటి వాడా తీర్థాలలో అనుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి వాళ్లకు అక్కడ మన ఈ మంత్రాలు ఇంత శుద్ధి మనకు ఉండదు. అక్కడ శుక్లయజుర్వేద మంత్రాలు చదువుతూ ఉంటారు, ఇలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆచారం అవి అక్కడ ఉండవు. ఇక్కడ ఉన్నంత శుద్ధమైనటువంటి ఉచ్చారణ అవి ఉండవు. అంత మాత్రం చేత అక్కడ వాళ్ళని వాళ్ళు మరి అక్కడ పరిస్థితులు అవి అట్లా ఉంటూ ఉంటారు. ఏదే వస్త్రాలు గిస్త్రాలు కారాకిళ్ళు వేస్తూ కూడా ఉంటూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. గంగా తీరంలో ఉంటున్నాడంటే వాడు ఎవడైనా వాడు గొప్పవాడి కిందనే లెక్క. సర్వోజనో దాన పాత్రం, వాడి అందరికీ మనం వాడికి దానం ఇవ్వచ్చు గంగా తీరంలో. అంటే గంగా తీరంలో దానాలు ధర్మాలు అన్నీ చెయ్యాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకొని. యథా అశ్వమేధం యజ్ఞముల్లో గొప్పది, పర్వతాలలో హిమవంతుడు గొప్పవాడు, వ్రతములలో సత్యవ్రతం గొప్పదండి. వ్రత నిన్న చెప్పాడు 15 రోజులు సత్య చేస్తే జీవితాంతం మౌన వ్రతం చేసిన ఫలం వస్తుంది కాశీలో అని చెప్పి. అంటే కాశీలో ఉండేవాళ్ళు సత్యం పలకాలని చెప్పడం అన్నమాట. వీటన్నిటిని మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే తపస్సులలో ప్రాణాయామం గొప్పది, మంత్రాలలో ప్రణవం గొప్పది, ధర్మములలో అహింస పరమో ధర్మ అహింస గొప్పది, కోరికలలో కామ్యములో లక్ష్మి చాలా శ్రేష్టమైనటువంటిది సంపద. విద్యలో ఏ గొప్ప ఏది అండి గొప్ప విద్య? ఆత్మవిద్య గొప్పది. బ్రహ్మ విద్య ఉన్నదే బ్రహ్మజ్ఞానమును గురించి చెప్పే విద్య అది గొప్పది. ఆత్మవిద్య విజ్ఞానం స్త్రీలలో గొప్పవాళ్ళు ఎవరు? గౌరీదేవి. అందుకే గౌరీ పూజను చేస్తూ ఉంటారు వివాహాదుల్లో అన్నమాట. ఎక్కడ పెట్టినా కూడా స్త్రీలలో గౌరీ పూజ. ఓ 21వ తారీఖు నుంచి ఇక్కడ కూడా అమ్మవారి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా మహావైభవంగా సువాసిని జనం చేత. సర్వదేవగణములలోనే పురుషోత్తముడు నాడు శ్రీ మహావిష్ణువు చాలా గొప్పవాడు. యోగ్యుడు ఎవరంటే మనం దానం చేయటానికి శివభక్తుడు గొప్పవాడు. కాశీలో ఉన్నాడంటే వాడు శివభక్తుడు కదా, అందువల్ల వాడు పాత్రుడు. పాత్రుడు అంటే పతనాతు త్రాయిదైతి పాత్ర, మనల్ని పతనం చెందకుండా కాపాడేవాడు పాత్రుడు. శివభక్తుడు అందరికంటే శ్రేష్ఠుడు. సర్వతీర్థములలో గంగ చాలా గొప్పది. హరే యశ్చ ఆవయోర్భేదం నకరోతి. మన ఇద్దరి విషయంలో భేదం మాత్రం చేయకూడదు విష్ణువు అంటున్నాడు. విష్ణువు శివుడు వేరు. ఇక్కడంతా శివుని గురించి చెబుతుంటే విష్ణువు తక్కువగా మాత్రం అంచనా చేయకూడదు, ఇద్దరు ఒకటి అనే భావన మనం గుర్తుంచుకోవాలి. హరే శివభక్త సవిజ్ఞయో మహాపాశుపతశ్చ. శివభక్తుడు ఉన్నాడే వాడే మహాపాశుపత పాశుపతుడు అవుతాడు. పాప పాపములనేటువంటిది పాపద్రుమ గంగ ఉన్నదే పాపములనే చెట్లకు గొడ్డలి లాంటిది. మహాపాపములనేటువంటి ధూళికి పెద్ద గాలి లాంటిది ఎగరగొట్టేస్తుంది అన్నమాట. పాపములనే ఇంధనములకు కట్టెలకు ఉన్నదే అగ్ని లాంటిది, అంటే దహించి పారిశిస్తుంది. పుణ్యవాహిని, బ్రహ్మరసాయన స్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి గంగ. నానా రూపాశ్చ పితరు గాథా గాయ. మన పితృదేవతలు గానం చేస్తూ ఉంటారటండి. ఎవడైనా మన వంశంలో ఒక్కడైనా గంగా స్నానం చేయకపోతాడా? దేవర్షితో దేవర్షి పితృతర్పణం చేయకపోతాడా? అంతేనా? అక్కడ ఉన్న దీనులకు నాదు అనాథులను దుఃఖపడినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ సంతోషపెట్టబోతాడా? విధిపూర్వకంగా స్నానం చేయకపోతాడా? స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లతో మనకు అంజలిని ఘటించకపోతాడా? శివే విష్ణువు నా వంశంలో ఎవడో ఒకడు శివ విష్ణువుల ఇద్దరిని సమాన దృష్టితో చూచేవాడు పుట్టకపోతాడా? ఈ భేద దృష్టి లేకుండా వాళ్లకు ఆ శివ విష్ణువులకు దేవాలయాలు భక్తితో నిర్మించేవాడు పుట్టకపోతాడా? అక్కడ చక్కగా సమార్జనాది క్రియలు చేయడానికి అవన్నీ ఏర్పాట్లు చేసేవాడు నా వంశంలో ఒక్కడైనా పుట్టకపోతాడా? కోరికతో కానీ కోరిక లేకుండా కానీ అని చెప్పి చెబుతూ పితరులు అనుకుంటూ ఉంటారండి. ఆ గంగలో ఉండే జలచరాలు ఉంటాయి, మత్స్యాదులు తర్వాత పశుపక్ష్యాదులు ఏవైనా సరేటండి, ఎవరైనా సరే కోరికతో కానీ కోరిక లేకుండా కానీ గంగ యందు మరణించినట్లయితే మర్త్యుడు నరకమును ఎట్టి పరిస్థితుల్లోనూ చూడడు. కావాలని మాత్రం మరణించకూడదు. ఒక్క ప్రయాగలో మాత్రమే అవకాశం. తీర్థమన్యత్ ప్రశంసంతేగా. ఒక్కటి మాత్రం చేయవాకండి, లేని ప్రయాగలో అవకాశం ఉందని చెప్పి అక్కడే ఆత్మహత్య చేసుకుని కాగితం రాసి ఇక్కడ సంపత్నగర్లో ఆయన చెప్పాడు అందువల్ల చేసుకున్నానంటే ఇంకేలా నన్ను తీసుకొని వెళ్తారు. ఆ మాత్రం పని చేయవాకండి. గంగాయాం యోమృతో మర్చో నరకం సనపశ్యతి తీర్థమన్యత్ ప్రశంసంతి గంగా తీరే స్థితాంశ్చే గంగాం నౌవమన్యంతే తీశ్చుర్ నిరయగామినః. ఎవరైనా సరేనండి గంగా తీరంలో ఉంటూ ఈ తీర్థను ప్రశంసిస్తూ ఉంటారు, బాగా ఆదరిస్తూ ఉంటారు. ఎవరైతే ఆదరించరో చెబుతున్నాడండి, గంగాతీరంలో ఉంటూ ఈ తీర్థమని ప్రశంసించరు గంగ గొప్పతనాన్ని. గంగనేమో బాగా ఆదరించరు, గౌరవ సన్మానం చేయరు. వాళ్ళు ఏమవుతారంటే నరకానికి వెళ్తారు. అలాంటి మహా దుర్మార్గుడు ఉన్నాడే ఆ పురుషాధముడు. నిన్ను ద్వేషిస్తాడు, నన్ను ద్వేషిస్తాడయ్యవాడు, గంగను ద్వేషిస్తాడు. అలాంటి వాడున్నాడే తన వాళ్ళందరితో పాటు నరకంలో పడతాడు అంటున్నాడు అనమాట. షష్ఠిర్గణ సహస్రాణి గంగాం రక్షంతి. 60,000 మందిటండి గణాలు గంగను రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా భక్తులు కాని వాళ్ళకి పాపులైనటువంటి వాళ్ళకు వాళ్ళు విఘ్నాలు చేస్తూ ఉంటారట కాశీలో. కామక్రోధ మహామోహ లోభ మొదలైనటువంటి ఆ బాణముల చేత వాళ్ళని కొట్టి కాశీలో లేకుండా పంపేసేస్తూ ఉంటారట వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఎవడైతే గంగను ఆశ్రయిస్తాడో వాడే ముని, వాడే పండితుడు, వాడే కృతకృత్యుడు, వాడే పురుషార్థ చతుష్టయము ఎరిగినటువంటి వాడు. గంగ యందు ఎవడైతే ఒక్కసారి స్నానం చేస్తే చూడండి హైమేధ ఫలం. అంటే గంగా స్నానం చెయ్యండి కాశీకి వెళ్ళిన వారని చెప్పి బాగా స్పష్టంగా చెబుతున్నాడండి. తర్వాత అక్కడ తర్పణం చేస్తే పితృదేవతలకు నరకంలో నుంచి వాళ్ళు వచ్చి బయటపడతారు. రోజు స్నానం చేస్తాడనుకోండి ఒక్క నెల, శక్రలో కేశవసతి ఒక్క నెల రోజులు. కొంతమంది కార్తీక మాసం వచ్చి నెల రోజులు కాశీలో ఉంటూ ఉంటారు. అప్పుడు కాస్త గదులు దొరకడం కష్టం అవుతుంది అనుకోండి, ముందుగా మనం చూసుకోవాలి. ఇంద్రలోకంలో వాళ్ళు వసిస్తూ ఉంటారండి. ఆ ఇంద్రుడి చేత పూజింపబడుతూ ఉంటూ ఉంటాడు, ఆ ఇంద్రుడి దగ్గరలో ఉంటూ ఉంటాడు. ఆయన ఒక సంవత్సరం గంగలో నిరంతరం గనక స్నానం చేస్తే వాడు విష్ణులోకానికి వెళ్ళి చక్కగా సుఖంగా ఉంటాడండి. చెబుతున్నాడు ఫలం, గంగలో ఏ మర్త్యుడు ఏ మానవుడు మరణశీలం కలిగినటువంటి వాడు నాడే మర్త్యుడు అంటే, జీవితాంతం చేశాడు బ్రతికున్నంతకాలం రోజు అనుకోండి వాడు జీవన్ముక్తుడే, బ్రతికుండగానే జీవన్ముక్తుడు వాడు. దేహాంతంలో ఎట్లాగో ముక్తుడు అవుతాడు, ఇంకా బ్రతికుండంగానే ముక్తుడు అంటే మరణమైన తర్వాత ఇంకా ముక్తుడు ఎంతుంటాడు. తిథి నక్షత్రం పూర్వంగా ఇవన్నీ కూడా జాహ్నవీ జలంలో లేకపోయినా పర్వాలేదు అంటున్నాడు. నిన్న మణికర్ణికలో ఇవన్నీ ఉంటే అంటే తేడా ఉంటుంది ఫలితంలో, లేకపోయినా పర్వాలేదు. స్నానమాత్రేణ గంగాయాం సంచితాగం వినసి, ముందు స్నానం చేస్తే పాపాలు పోతాయి, మిగిలినవన్నీ విధి విధానంగా చేస్తే స్వర్గము మోక్షాలు అవి ఎక్కువ నిత్యము చేయటం వల్ల అవన్నీ వస్తూ ఉంటాయి. పండితోపి సమమూర్ఖ సత్ శక్తియుక్తోపి అశక్తిక, శక్తి ఉండి కూడా వాడు ఎంత పండితుడైనప్పటికీ అసమర్థుళ్లాగా ఈ భాగీరథి తీరమును సేవించడం అనుకోండి వాడు మూర్ఖుడి క్రింద లెక్క. ఎందుకు వాడికి ఆయుర్దాయం, ఈ రోగం లేని ఈ శరీరం ఎందుకు, ఎందుకు బాగా డబ్బు ఎందుకు, ఈ బుద్ధి ఎందుకు, నిర్మలమైన బుద్ధి ఎందుకు, గంగ కనుక సేవ చేయకపోతే ఇవన్నీ వ్యర్థం అంటున్నాడు. గంగా తీరంలోటండి గంగాదేవికిట బొమ్మ చేయించి విగ్రహం చేయించి ప్రతిష్ట చేస్తే దేవాలయం కట్టిస్తేటండి వాడు ఈ లోకంలో అన్ని భోగములు అనుభవించి గంగా లోకానికి వెళ్ళి అక్కడ ఉంటాడటండి. ఎవడైతేటండి శృణ్వంతి మహిమానం ఏ గంగాయా నిత్యమాదరం గంగా స్నానఫలం తేషం వాచక ప్రీణనాథనై, రోజు కూడా ఎంతో గౌరవంతో గంగ యొక్క మహిమను వింటూ ఎవరైతే గంగ మహిమను చెప్పారో వాచకరో వాళ్ళని బాగా ధనములతో సంతోషపెట్టినట్లయితే గంగా స్నాన ఫలం వస్తుంది. పితృను ఉద్దిశ్య యోలింగం స్నపయేత్ గంగ, మన పితృదేవతల్ని ఉద్దేశించి గంగాజలంతో గనక మన లింగమును అంటే అక్కడ గంగా కేదార్ఘాట్లో స్నానం చేశారు నీళ్లు తీసుకొని వస్తారు, ఆ కేదారేశ్వర లింగం మీదనో క్షేమేశ్వర లింగం పైన నీళ్లు పోస్తాం తల్లిదండ్రుల పేర్లు స్మరించి, అప్పుడు వాళ్ళందరూ కూడానే తృప్తాశ్చ్యుతశ్చ పితరో మహానిరయ, వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళంతా తృప్తి చెందుతారు నరకంలో ఉన్నా సరే. అష్టకృత్తో మంత్ర జప్తై వస్త్రపూతై సుగంధి రోచిర్గంగ జలై స్నానం కృత స్నానాదిగంబుధ అష్టద్రవ్య నిమిత్తేన గంగాతో యోనయ సకృత్ మాఘవ ప్రస్థమాత్రేణ తామ్రపాత్ర. అక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే చాలా గొప్ప విషయం అని చెప్పి చెబుతున్నారండి. సూర్యుడికి గనక అర్ఘ్యం గనక ఇచ్చినట్లయితే చాలా గొప్పది అంటున్నాడు. ముందు ముందు ఒక మంత్రం రాబోతున్నది, ఓం నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ అని, ఓం నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ అని. ఈ మంత్రాన్ని మన పుస్తకంలో కూడా తెలుగు అనువాద పుస్తకంలో చివరిలో స్తోత్రాల్లో ఇవ్వటం జరిగింది. అయితే ద్విజులైన వాళ్ళు ప్రణవంతో చదవచ్చు, స్త్రీలు శూద్రాదులు మాత్రం ప్రణవం లేకుండా చదివితే శ్రేష్టం. అక్కడ ఏ పూజ చేసినా ఏమి చేసినా అర్ఘ్యం ఇచ్చినా ఆ మంత్రంతో చేయాలి. మీరు ధూపం చేయండి, దీపం ఇవ్వండి, ఏదైనా చేయండి, ఆ మంత్రంతో చేస్తే సరిపోతుంది, ఇంకా ఏ మంత్రాలు అవసరం లేదు. ఎట్లా చేయాలో చెబుతున్నాడు అక్కడ అర్ఘ్యం అన్నమాట. 8 సార్లు ఉన్నదే ఈ చెప్పిన మంత్రం చదవాలి, ఓ నమశివాయై నారాయణ్యై దశహరాయి గంగాయస్వహని. తర్వాతనే నీళ్లు వస్త్రంతో వడగట్టాలి, అందులో సుగంధ ద్రవ్యాలు బాగా కలపాలి. తర్వాత ఆ రకంగా చేసినట్లయితే స్నానం చేయించినట్లయితేటండి అక్కడ ఘృతంతో స్నానం చేసినటువంటి అంటే నేతితో స్నానం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది అంటున్నాడు అక్కడ ఆ రకంగా లింగ పూజ చేసినట్లయితే. ఇంకానే ముందు ముందు మనకు చెప్పబోతున్నాడు అర్ఘ్యం ఇవ్వడానికి 8 ద్రవ్యాలు, అవేంటంటే నీరు పాలు దర్భల యొక్క చివరి భాగాలు, తర్వాత నెయ్యి తేనె ఆవు పెరుగు, తర్వాత రక్తచందనం ఎర్రటి పూలు. ఇవన్నీ కూడానే ఎర్రటివి అంటే గన్నేరు పూలు, అలాగే రక్తచందనం మొత్తం ఇవి వీటితో కలిపి అర్ఘ్యం ఇవ్వాలి. దీన్ని అష్టాంగ అర్ఘ్యం అంటాం, అష్ట అంగములు 8గా ఉన్నాయన్నమాట. ఈ 8ంటితో కలిపి అక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, అట్ట కనుక ఇచ్చినట్లయితే చాలా ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పి చెబుతున్నారండి. ఇంకా ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, మాగధ ప్రస్థమాత్రేణ అని చెప్పి అంటున్నాడు. అంటే 12 ఫలములు అంత పరిమితం కలిగినటువంటి ఆ ద్రవ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి చెబుతున్నాడు. అష్టద్రవ్యములు అంటే ఇప్పుడు అవన్నీ చెప్పుకున్నాం, నీరు ఇవన్నీ కూడా, క్షీరము, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా మొత్తం. అష్టాంగార్ఘ్యోయం ఉద్దిష్ట అతీవ రవితోషణ. ఈ అష్టాంగార్ఘ్యం అంటే సూర్యుడికి చాలా సంతోషకరమైనటువంటిది. మనం ఇంకొక స్తోత్రం కూడా చెప్పుకున్నాం సూర్యుడికి సంబంధించినటువంటిది స్తోత్రం. ఆ స్తోత్రం చెబుతూ కూడా గంగలో కానీ లోలార్కకుండా సూర్యకుండాలలో కానీ అర్ఘ్యం ఇవ్వచ్చు. ఆ నామములు అవన్నీ కూడా చెప్పడం జరిగింది, పుస్తకంలో కూడా ఇవ్వడం జరిగింది తెలుగు పుస్తకంలో. గంగైర్ వాభిర్ కోటి గుణో జ్ఞేయో విష్ణో అన్యవారిత. ఇతర నీరు కంటే గంగాజలంతో సూర్యుడికి అర్ఘ్యం కనుక ఇచ్చినట్లయితే కోటి రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది అన్నాడు. గంగా తీరంలో దేవాలయం తన శక్తి ప్రకారం కనుక నిర్మాణం చేసినట్లయితే ఇతరత్రా చేస్తే వచ్చే ఫలితం కంటే కోటి రెట్లు వస్తుంది అంటున్నాడు. గంగా స్నానం ఇతరత్రానే బావులు అశ్వద్ధ వృక్షాలు ఇవన్నీ నాటిస్తే చాలా ఎక్కువ పుణ్యం అండి. అశ్వద్ధ వృక్షం, అలాగే వటవృక్షం, మామిడి చెట్లు ఇవి ఏ ఆరోపణ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, బావులు, వాపులు, చెరువులు మొదలైనటువంటివి, చలివేంద్రాలు, సత్రములు, వీటి వల్ల ఎంత ఇతరత్రా ఎంత పుణ్యం వస్తుందో ఒక గంగను దర్శిస్తేనే ఇంతటి పుణ్యం వస్తుంది. అనేక పూల తోటలు కనుక దేవతల్ని పూజించడం కొరకు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, గంగని ఊరికే చేతితో స్పృశిస్తేనే అంత పుణ్యం వస్తుంది. కన్యాదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, కన్యాదానం ఇవన్నీ పుణ్యములు. అన్నదానం అలాగే, అంతకంటే ఒక్క గంగాజలాన్ని ఒక్క పుక్కిలించినట్లయితే, ఒక్కసారి గండూష మాత్రం ఒక్క పుక్కిలించినట్లయితే ఎంత అది 100 రెట్లు ఫలితం వస్తుంది. అంతకంటే చాంద్రాయణ 1000 చాంద్రాయణముల కంటే గంగా అమృత పానం వల్ల వస్తుందండి. ఆ గంగా ఆ జలం అమృతం, దాన్ని త్రాగటం వల్లటండి 1000 చాంద్రాయణ వ్రతముల కంటే అధిక ఫలం వస్తుందంట. భక్తితో గంగా స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో చెబుతున్నాడు. స్వర్గవాసం అన్నా వస్తుంది, లేకపోతే మోక్షం అన్నా వస్తుంది అన్నాడు. గంగాదేవి యొక్క పాదుకలు, మరి ఇక్కడ ఉన్నదో లేదో తెలియదు, అమ్మవారి పాదుకలు ఉన్నాయి, చక్కగా బంగారంతో ఉన్నాయి ఇద్దరి ఆ పాదుకలు కూడా. అమ్మవారు చాలా విశేషంగా ఉన్నది చక్కగా. ఆ పాదుక పూజ కనుక ఎవరైనా కనుక ఏర్పాటు చేస్తే అమ్మవారి పాదుకలు సహస్ర నామార్చనలతో కానీ అష్టోత్తర శతంతో కానీ చేస్తే నిత్యము కనుక మన యథాశక్తి అనుకోండి నిత్యం చేస్తే ఇంకా చెప్పవలసిన పనిలా. ఆయు పుణ్యం ధనం, ఆయుర్దాయం, పుణ్యము, ధనము, పుత్రులు, స్వర్గము, మోక్షము కూడా వస్తాయిటండి గంగాదేవి యొక్క పాదుకలు కనుక పూజించినట్లు. ఇప్పుడు ఆ స్వామివారి పాదుకలు పెట్టుకున్నట్టుగానే ఆ గంగాదేవి పాదుకలు పోని విడిగా చేయించుకొని పూజ చేసినా సరే పూజలో అంతటి ఫలితం వస్తుందన్నమాట. మనకు ఆ భావన ముఖ్యం, అది గంగాదేవి పాదుకలు అని. నాస్తి గంగా సమం తీర్థం, గంగతో సమానమైన తీర్థం లేదు. కలి యొక్క కల్మషములు నశింపజేయడానికి ముక్తిని ఇవ్వడంలో కాశీతో అవిముక్తంతో సమానమైనటువంటి క్షేత్రం లేదు. గంగా స్నానం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని చూడడం తోడే యమదూతలు 10 దిక్కులకు పారిపోతారు. సింహమును దూచి మృగములు పారిపోయినట్లు ఎవడైతే గంగను సేవిస్తాడో గంగాను సేవిస్తూ గంగా తీరంలో వసించాలి. గంగా తీరంలో వసించడం మంచిదే, మరి సేవించకపోతే ఉపయోగమే ఉంది. అందువల్ల సేవిస్తూ ఎవరైతే ఉంటాడో, పూజిస్తూ ఎవడు ఉంటాడో వాడికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది. గోదానం, భూదానం, హిరణ్యదానం గంగా తటంలో కనుక చేసినట్లయితే వాడు మళ్ళీ సంసారంలో ఈ దుఃఖ భూయిష్ట సంసారంలో జన్మించడు. వస్త్రదానం చేస్తే ఇవన్నీ మనం ఏవి శక్తి ఉంటే అవి చేసుకోండి. వస్త్రదానం చేసుకుంటే దీర్ఘాయుష్యం వస్తుంది. పుత్రదానం చేసుకుంటే, పుస్తకదానం చేస్తే జ్ఞానం వస్తుంది. అక్కడ జ్ఞానం వస్తే మరి ముక్తే కదా. అన్నదానం చేస్తే సంపదలు బాగా వస్తాయి. కన్యాదానం చేస్తే కీర్తి వస్తుంది. ఇతరత్రా జపములు, వ్రతం, ఏ కర్మ చేసినా, వ్రతం చేసినా, దానం చేసినా, జపం చేసినా, తపస్సు చేసినా అదంతా కూడానే గంగా తీరంలో చేస్తే ఇక్కడ చేసిన దానికంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితం అండి. గంగా తీరం అంత గొప్పది. దేనం సవత్సామ్యం, అక్కడ గంగా తీరంలో విధి విధానంగా వత్సతో కూడిన ధేనువును గనక ఇచ్చినట్లయితేటండి ఆ గోవుకు రోమములు ఎంత కాలం ఉంటాయో వాడు బాగానే సర్వసమృద్ధ ఐశ్వర్యములతో కూడినటువంటి వాడై నాలో గోలోకంలోనన్నా ఉంటాడు. నాలోకం అంటే శివుడు లోకంలోనన్నా ఉంటూ ఉంటాడు. ఆ గోవుని కామధేను అనే పేరుతో పిలుస్తున్నారు. ఇక్కడ కోరికలన్నీ ఇస్తుంది కాబట్టి మనం గోదానం చేసే గోవు. ఆ కామధేను దానం చేయటం వల్ల సర్వభోగములు అనుభవిస్తారు ఈ గోలోకంలోనూ లేదా శివలోకంలోనూ. అన్ని కోరికలు తీర్చుకుంటారు. దివ్యమైనటువంటి అన్నములన్నీ కూడా సేవిస్తారు. వేదానాం అభ్యస్త లభ్యాంచ భుక్త్వాత సహ దేవానాం అపి, దేవతలకు కూడా అలభ్యమైనటువంటి అలాంటి భోగములన్నీ కూడా బంధువులతో సహా పితృదేవతలతో సహా స్నేహితులతో సహా సర్వరత్ర భూషితులై చక్కగా విహరించి తర్వాత మంచి వంశంలో ధనధాన్యములతో కూడినటువంటి రత్నకాంచన సంపన్నమైనటువంటి సదాచారం కలిగినటువంటి విద్య కలిగినటువంటి శీల విద్య అన్నాడు అంటే సదాచారం కలిగినటువంటి ఇంట్లో పుడతాడండి. పుట్టివాడు పుత్రపౌత్ర సమన్వితుడై చాలా భోగములు అనుభవించి మళ్ళీ తర్వాత కాశీకి వెళ్ళి ఉత్తరవాహిని అయిన గంగను పొంది విశ్వేశ్వరుణ్ణి పూజించి పూర్వజన్మలో చేసినటువంటి ఈ గో దాన వాసన సంస్కార దాన వాసన ఫలం వల్ల ఆయువు తీరిన తర్వాత మరణించినటువంటి వాడై విదేహ కైవల్యమును పరబ్రహ్మమును భావమును పొందుతాడు. ఇది గోదానం చేస్తే వచ్చేటువంటి పుణ్యం. గంగా తటంలో గోదానం చేస్తే, భూదానం చేస్తే ఎలా వస్తుందయ్యా? ఇక్కడ గంగా తీరం అంటే ఎంతవరకు? వివర్తన ద్వయం అభిభూమే భాగీరథి తటే, భాగీరథి తటంలో వివర్తన ద్వయము అంతవరకు మనకు ఇస్తూ ఉన్నాడు. దీని గురించి కొద్దిగా వ్యాఖ్యానకారులు రచించినటువంటిది, వివర్తనద్వయం అంటే నివర్తనద్వయం, వివర్తనద్వయం అన్నారు. షష్ఠీ దండ ప్రమాణమపి అప్యంశం ఇత్యర్థ. దండములతో 60 దండములు ఉంటేటండి దాన్ని షష్ఠీ దండ ప్రమాణం అని చెప్పి దాన్ని అంటూ ఉంటారు. దండం అంటే ఎంతయ్యా అంటే 4 హస్తములు కనుక పరిమాణం ఉంటే చతుర్హస్తో భవేద్ దండ అన్నది. దండం అంటే 4 హస్తముల పరిమాణం ఉండేదాన్ని దండం అంటాం. దండం అంటే కర్రనండి, అది 4 హస్తముల పరిమాణంలో ఉండాలి. అందులోనే 30 దండ నివర్తనం, 30 దండములు కనుక ఉన్నట్లయితే దాన్ని నివర్తనం అంటారు. నివర్తన ద్వయం అంటే ఏమిటయ్యా అంటే అప్పుడు 30 60 దండములు అన్నమాట. ఆ 60 దండముల దూరంలో ఉంటే అది గంగా తటం అనిపించుకుంటూ ఉంటుందండి. గంగా తటమునకు అర్థం ఆ రకంగా చెప్పారు ఇక్కడ. నరో దదాతి యో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు. ఆ గంగా తీరానికి అంత దూరంలో ఇప్పుడు చెప్పిన ఈ పరిమాణం లోపల ఇస్తే ఆ పుణ్యం గురించి చెబుతున్నారండి. అక్కడ భూదానం చేసినట్లయితేటండి ఆ భూమిలో ఎన్నో రేణువులు ఉంటే అన్ని యుగాలుటండి. ఆ ఇంద్రలోకంలో చంద్రలోకంలో భోగములన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైన భోగాలు అనుభవించి తర్వాత అనే ఆ సప్తద్వీపపతి అయి సప్తద్వీపములకు ప్రభు అయి మహాధర్మ పరాయణుడయి తన తల్లి పితృదేవతలందరినీ నరకంలో ఉన్న వాళ్ళందరినీ స్వర్గానికి పంపిస్తాడయ్యా. స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మోక్షానికి పంపిస్తాడు. అంతే జ్ఞానాశినా చిత్వ కవిద్యం పాంచభౌతికం. జ్ఞానమనే ఖడ్గంతో అజ్ఞానము పాంచభౌతికమైనటువంటి ఈ అజ్ఞానాన్ని ఛేదించినటువంటి వాడై వైరాగ్యం పొందినటువంటి వాడై ఆ జీవబ్రహ్మైక్య యోగమును అభ్యాసం చేస్తూ మళ్ళీనే అవిముక్తాన్ని పొంది పరబ్రహ్మ ఆదిగచ్చతి పరబ్రహ్మైక్యాన్ని పొందుతాడు అని చెప్పి చెబుతున్నాడు అక్కడ కాశీలో. భూదానం గనక చేసినట్లయితే అంటే ఏమంటే మర్చిపోయిన గంగా తటం కాదు, ఇందాక పొరపాటు పడ్డానండి. అంత భూమి అన్నమాట వివర్తన ద్వయం, అంత ప్రమాణం కలిగినటువంటి భూమి అన్నమాట. 60 దండముల ప్రమాణం కలిగిన భూమి కనుక దానం చేసినట్లయితే సువర్ణమాత్రే బంగారం. సువర్ణం చేస్తే ఏమిటో చెబుతున్నాడండి. సువర్ణ అంట మంచి బంగారం ఇవ్వాలి, మంచి వాడికి ఇవ్వాలి. సువర్ణాయ మంచి బంగారు సువర్ణం హరే భాగీరథి తటంలో సువర్ణదానం చేస్తే వాడు హేమ బంగార రత్న ఖచ్చితమైనటువంటి విమానంలో చక్కగా స్వర్గానికి వెళ్తాడు. ఐశ్వర్యం సర్వ ఐశ్వర్యములతో అన్ని లోకాలలో పూజింపబడతాడు. బ్రహ్మాండంలో మధ్యలో ఉన్నటువంటి సర్వభోగములు అనుభవిస్తాడు. అందరి చేత పూజించబడతాడు. ప్రళయకాలం వరకు ఆ రకంగా ఉండి తర్వాత అతడే ఈ భూమండలానికి ఏకైక చక్రవర్తి అయినటువంటి వాడై జంబూద్వీపంలో పుడతాడండి. ఆ రకంగా మన జంబూద్వీపంలో తర్వాత కాశీకి వెళతాడు, మోక్షాన్ని పొందుతాడు. చివరికి మోక్షం మాత్రం కాశీకి వెళితేనే. ఇది అక్కడ గంగాతీరంలో సువర్ణదానం చేసినటువంటి వాడు. ఇంకొకటండి, ఇది ఎవరైనా గుర్తుంచుకొని వెళితే వెళ్ళచ్చు. మన జన్మ నక్షత్రం నాడు కనుక స్నానం కనుక చేస్తే భక్తిపూర్వకంగా జన్మ ప్రభృతి చేసిన పాపాలన్నీ పోతాయిటండి. జన్మర్చేతు కృతే స్నానే గంగాయాం భక్తిపూర్వకం జన్మ ప్రభృతి పాపవు గాన్ సంచితాన్ ముచ్చత సంచిత పాపములన్నీ కూడా పోతాయి. పాపములు ఆగామి సంచితం ఇవన్నీ ఉన్నాయి కదా ప్రారంభం, ఆ సంచిత పాపములన్నీ వందలాది సంవత్సరాలు జన్మలై కూడా పోతూ ఉంటాయి. ముఖ్యంగా గంగాస్నానం వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘమాసంలో గంగాస్నానం శ్రేష్టం. అంటే ఏ రోజైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఈ మాసములు అయితే చాలా మంచిదన్నారు. అయితే ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో ముందు ముందు వస్తుంది మనకు, ఈ అధ్యాయంలోనే వస్తుంది, దశాశ్వమేధ ఘాట్లో స్నానం చేయాలి, అక్కడ శ్రేష్టం. శ్రావణ మాసంలో కేదార్ఘాట్లో చేయాలి, అక్కడ శ్రేష్టం. మామూలుగా ప్రధానంగా మాత్రం వైశాఖం, కార్తీ, మాఘం అన్నాడు. అవి కూడా జ్యేష్ఠ మాసంలో మొదటి 10 రోజులు దశాశ్వమేధ ఘాట్లో చేయాలి, శ్రావణ మాసం 4 రోజులు కేదార్ఘాట్లో చేయాలి. దర్శే శతగుణం పుణ్యం సంక్రాంతౌ చ, ఈ స్నానం ఉందే గంగా స్నానం చాలా కార్తీక వైశాఖ మాఘమాసాల్లో చాలా దుర్లభమైందే. అమావాస్య నాడు చేస్తే 100 రెట్లు ఫలితం పుణ్యం వస్తుంది రండి. సంక్రాంతి రోజు చేస్తే సంక్రాంతులు ఉన్నాయి కదా 12, 1000 రెట్లు ఫలితం వస్తుంది. చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయితే 100,000. వ్యతిపాత యోగం ఉందే ఆదివారం అమావాస్య వస్తే దాని ఫలం అనంతం. ఉత్తర పుణ్యకాలంలో చేసినట్లయితే అయినం దక్షిణాయనం ఉత్తరాయణం వచ్చినప్పుడు అప్పుడు 10,000 రెట్లు ఫలితం వస్తుంది. దక్షిణాయన ఉత్తరాయణ 2 రెట్లు చేస్తే 100,000 రెట్లు అధిక ఫలం వస్తుంది. సోమవారం నాడు చంద్రగ్రహం వచ్చిందనుకోండి, అలాగే ఆదివారం నాడు సూర్యగ్రహణం వచ్చిందనుకోండి, దాన్ని చూడామణి పర్వం అంటారు. ఆ రోజు స్నానం చేస్తే దాని ఫలితం అక్కడ చెప్పడానికి వీలు గంగలో. అక్కడ స్నానం కానీ దానం కానీ జపం కానీ హోమం కానీ ఆ చూడామణి రోజు అంటే ఆదివారము సూర్యగ్రహణం, అలాగే సోమవారం చంద్రగ్రహణం వచ్చిందన్నమాట చూడామణి అంటే. ఆ ఫలితం అక్షయంగా ఉంటుందయ్యా భాగీరథి తీరంలోను అంటున్నాడండి. ఇగో ఇదండి గంగా తటం అంటే ఇక్కడ వస్తున్నది. ఇందాకనేమో భూమి యొక్క ఎంత భూమి దానం చేయాలో చెప్పాడు. శ్రద్ధయా భక్తియుక్తస్తు గంగాం స్నాత్వా నిధానత బ్రహ్మహత్యా బ్రహ్మాపి విశుద్ధేత కిం పునః అన్యపాతకి. శ్రద్ధగా భక్తియుక్తుడై స్నానం చేసినట్లయితే బ్రహ్మహత్యా దోషం కూడా పోతుంది. ఇంకా ఇతర పాపాల గురించి చెప్పేదేమిటి అంటున్నాడని. క్రుములు కీటకములు పతంగములు ఇవన్నీ కూడా జాహ్నవి తీరంలో గనక మరణించినట్లయితే చెట్లు ఏ రకంగానైతే ఒడ్డున ఉన్నాయి పడిపోతాయో అలాగే వీళ్ళు పాపములన్నీ కూడా పడిపోయి పరాగతిని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి రోజు హస్తానక్షత్రం రావాలండి. గంగాతీరంలో పురుషుడు కానీ స్త్రీ కానీ భక్తిభావంతో గనక స్నానం చేసినట్లయితే చేసి ఆ రోజు రాత్రిపూట జాగరణ చేయాలి. గంగను 10 విధాలుగా పూజించాలి. 10 విధాల పుష్పాలు, 10 విధాల సుగంధ ద్రవ్యాలు, 10 విధాల నైవేద్యాలు, 10 విధాల ఫలములు, 10 విధముల ఏదైనా 10 పండ్లు కానీ ఏవైనా 10 రకాల 10 రకాల దీపాలు, 10 రకాల ధూపములు, దశాంగ గుగ్గులములు, అలాగే పూజ ఏ శ్రద్ధ 10 సార్లు అండి పూజించాలి. ఏది ప్రతిదీ కూడా 10 సార్లు పూజించాలి. నేతి సాధ్యాన్ తిల గంగలో ఏం చేయాలంటే ఆవు నెయ్యి నువ్వులు ఈ రెండు కలిపి గంగలోనే 10 దోసిళ్ళు పోయాలండి. నువ్వులను తర్వాత నెయ్యి ఈ కలిపినటువంటి గంగలో పోయాలి. అందులో మళ్ళీ ఇంకా ఏం కలపాలంటే బెల్లం కూడా కలపాలి, సత్తు కలపాలి. మొత్తమే 4 అండి, నెయ్యి, తిలలు, పేలపిండి, తర్వాత బెల్లం. పిండములు చేయాలి, పిండములు చేసి ఇందాకడిదేమో అదండి, మామూలుగానే నేతితో కూడిన తిలలు గనక గంగలో ఉంచితే చాలు దాని ఫలితం చెప్పాడు. అలాగే పేలపిండి సత్తుపిండి పిండములు గనక చేసి 10 సార్లు మంత్రం చదవాలి. ఇందాక చెప్పామే, నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ అని చెప్పి చెబుతూ ఈ రకంగా ఈ నాలుగు కలిపి ముందు ప్రణవాన్ని గనక చేర్చినట్లయితే ఈ మంత్రం మొత్తం కూడా 20 అక్షరాలు ఉంది. దీంతో పూజ దానము జపము హోమము అన్నీ కూడా ఈ మంత్రంతో ఆ రోజు చేయాలి గంగలో ఆ రకంగా చేసి. తర్వాతనండి బంగారపుతో కానీ వెండితో కానీ అమ్మవారి మూర్తిని తయారు చేసి ఆ తర్వాత పూర్ణకుంభం ఒకటి తయారు చేసి దానిపైన వస్త్రం కప్పినటువంటి వారై ఆ వస్త్రం పైన గంగామూర్తిని ప్రతిష్ఠ చేసి పూజించాలి. పంచామృతములతో బాగా పూజించాలన్నమాట. అంతేగాక గంగ యొక్క రూపం చెబుతున్నాడండి, అమ్మవారిని ఎలా భావన చేయాలో చెబుతున్నాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూడండి, ఇది అయిన తర్వాత మీకు వీలుంటే రేపైనా చూడండి. చతుర్భుజాం 4 భుజములు, త్రినేత్రాంచ 3 కన్నులు, నదీనద నిషేవితాం 3 కన్నులు ఉన్నాయంటే పరమేశ్వరుడు స్వరూపం అనే అర్థం అక్కడ. త్రినేత్రాంచ 3 నేత్రములు, నదీ నదములన్నీ సేవిస్తూ ఉంటాయి పక్కన. లావణ్యామృత నిశ్చంద సంశీలత్ గాత్రయష్టికం, గాత్రం సన్నగా శరీరం ఉంటుంది, ఎంత లావణ్యం ఉట్టిపడుతూ ఉంటుంది. పూర్ణకుంభ శితాంభోజ వరదాభయ సత్కరం, 4 చేతుల్లో ఒక చేతిలో పూర్ణకుంభం ఉంటుంది, ఒకరి చేతిలో తెల్ల పద్మం ఉంటుంది, ఇంకో చేయి వరదం ఇస్తుంది వరం ఇస్తూ ఉంటుంది, ఇంకో చేయి అభయం ఇస్తూ ఉంటుంది. ఇటువంటి రూపాన్ని అన్నమాట మనం చాలా సౌమ్యంగా ఉంటూ ఉంటుంది, 10,000 చంద్రుల కాంతి కలిగి ఉంటుంది. పక్కననే వీస్తుతూ ఉంటారు నారీమణులు, తెల్లటి శ్వేతఛత్రం పైన శిరస్సు పైన పట్టి ఉంటుంది, అమృతమును ప్రవహింపజేస్తూ ఉంటుంది భూమిపైన. అటువంటి రూపాన్ని మనం దివ్య గంధములన్నీ కూడా ఆమె శరీరానికి పూసుకొని ఉంటుంది. త్రైలోక్యములు కూడా పూజించేటువంటి పాదపద్మములు కలిగినది, దేవతల చేత ఋషుల చేత పూజింపబడుతున్నది. అలాంటి ఆ భావన చేయాలి, ఆ రకంగా అమ్మవారిని ధ్యానం చేసి గంగాదేవిని ఇందాక చెప్పామే, నమశివాయై నమశివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై స్వాహ. ఈ మంత్రంతో ధూపములు దీపములు ఉపహారములు ఇవన్నీ ఇచ్చేసేసి శివుడు చెబుతున్నాడు, నన్ను కానీ నిన్ను అంటే శివుణ్ణి, తర్వాత విష్ణువుని, తర్వాత బ్రహ్మను, తర్వాత సూర్యుడికి, తర్వాత హిమవంతుడికి, తర్వాత భగీరథుడికి, వీళ్ళందరికీ నేను చేయాలంటే ఆ ప్రతిమ ముందు పూర్ణకుంభం మీద అమ్మవారి ప్రతిమ పెట్టాం కదా వెండిదో ఇలా బంగారందో, అక్కడనే చందన అక్షతలతో వీళ్ళందరినీ పూజించాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ దేవతలందరినీ కూడా దశ ప్రస్థితి తిలాన్ దద్యా దశ విప్రేక్ష, అక్కడ ఉన్నటువంటి 10 మంది బ్రాహ్మణులకు 10 ప్రస్థల సంబంధించినటువంటి తిలలు ఇవ్వాలి అని చెప్పి చెబుతున్నాడండి. ఒక ముష్టి గనక పరిమితం ధాన్యం ఏకం ఫలం అని చెప్పి చెప్పారు. అంటే పిడిచిటి పరిమితం కలిగినటువంటి దాన్ని ఫలము అంటారు. చతుర్భి ఫలై ఏక కుడ్వహ అన్నాడు, అక్కడ వివరిస్తున్నాడండి, వరుసల కింద వస్తుంది. 4 ఫలములకైతే దాన్ని కుడ్వ అని చెప్పి అంటాం. అలాగేనే 4 కుండములైతే ఒక ప్రస్థం అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఆ 16 పిడికిళ్ళు అన్నమాట. ఇలాంటివే మళ్ళీనే అవి మళ్ళీ 4 రెట్లు కనుక అయినట్లయితే ఆడకం అవుతుంది, అంటే 64 అన్నమాట. మళ్ళీ దానికి 4 రెట్లు కనుక చేసినట్లయితే 256 ద్రోణం, అది పరిణామం. అంటే 64కు మళ్ళీ 4 రెట్లు చేస్తే 256 అవుతుంది, ద్రోణ పరిమితిలో అన్నమాట. అలా గనకనే దానం చేయాలండి. అదే చెబుతున్నాడు, ఫలంచ కుండ్వ ప్రస్థ ఆఢకో ద్రోణయేవచ ధాన్యమానేన బోద్ధవ్యా క్రమశో అమి చతుర్గణ. తర్వాత ఇంకా ఏం చేయాలంటే రకరకాల ఈ జలచరాలన్నీ కూడానే బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేయాలట. క్రిందనేమో అంటే వాటిని చేయవలసిన పని లేదండి, బంగారం కానీ వెండి కానీ తామ్రం కానీ ఒక ఆకులాగా తయారు చేయాలి. వాటిపైన ఉన్నదే గంధంతో కానీ వాటి వేటితోటైనా సరే పిండితో కానీ ఈ రకరకాల ఈ మత్స్యములు మొసళ్ళు ఇవన్నీ కూడా రూపములు తయారు చేయాలి. గంధ కుసుమములతో పూజించాలి. ఇవన్నీ కూడా చివరిలో గంగలో ప్రక్షేపం చేయాలి, ఆ రకంగా చేయాలి. ఎప్పుడంటే జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు, ఆ 10 రోజులు కూడా గంగా భూమిపైకి వచ్చిన రోజు దాన్ని దశహరా దినము అంటాం. దశహరా అంటే దశవిధ పాపములను పోగొడుతుంది కాబట్టి దానికి దశహరా దినము, గంగా అక్కడికి వచ్చినటువంటి రోజు. ఈ రకంగా గనకనే విత్త సాక్ష్యం చేయకూడదు, డబ్బుల విషయంలో లోహితనం పనికిరాదు. ఆ రోజు రాత్రి ఉపవాసం ఉండాలి, అప్పుడు దశవిధ పాపముల నుండి పోతారండి. ఏమిటి దశవిధ పాపములు అంటే? కాయిక, వాచిక, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి పాపములు ఏంటంటే, అడగకుండానే వస్తువు ఇంకోటి వస్తువు మనం తీసుకుంటూ ఉంటాం. చాలామంది బజార్లలో వెళ్తూ ఉంటారు, కొన్ని చోట్ల చెట్లకు పూలు రోడ్డు మీద నుంచి కోసుకొని వెళ్తూ ఉంటారు. అడగకుండా ఎప్పుడు తీసుకోకూడదు, అడిగి కోసుకోవచ్చు, తప్పులేదు. ఏ వస్తువు కూడా ఇతరులకు చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోకూడదు, మనకు నచ్చింది కదా. అది శారీరకమైన పాపాల్లోనికి వస్తుంది. తర్వాతనే యజ్ఞ విధిలో మాత్రం హింస చేయొచ్చు, ఇంకెప్పుడు హింస పనికిరాదు. పరస్త్రీ పరస్త్రీ సేవనం పనికిరాదు. ఈ మూడు కూడా శారీరక పాపాలు అంటారండి. లేకపోతే కఠో మూడైనా ఇప్పటికీ పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం, తర్వాతనే సాడీలు చెప్పడం, పనికి మారినటువంటి వ్యర్థ ప్రలాపాలు, ఈ నాలుగింటిని నోటితో చేసే పాపాలు, వాచికమైనటువంటి పాపాలు. పోతే ఇతరుల ద్రవ్యం మీద ఆసక్తి, మనస్సులో ఎప్పుడూనే అనిష్టమునే చింతిస్తూ ఉంటాం. ఈ అసత్యమైనటువంటి విషయాలు ఉన్నాయే, ఏవైతే సత్యము కాదో అసత్యమైనటువంటి వస్తువు, జగత్తంతా అసత్యమే. ఈ అసత్య వస్తువులు అయిందేమో దాని మీద మనకు పట్టుదల, ఆసక్తి ఎక్కువ. ఇవన్నీ కూడానే మానసికమైన పాపాలు. ఈ మూడు అంటే మూడు నాలుగు మూడు మొత్తం పది, వీటిని త్రివిధ పాపములు అంటారు. కాయిక, తర్వాత వాచిక, మానసిక. ఈ పది పాపముల నుండి విముక్తిని పొందుతూ ఉంటారు. ఇదే దశమి నాడు గనకనే ఈ రకంగా చేసినట్లయితే మన పూర్వ పితృదేవతలు పది తరాలు, తర్వాత పది తరాల వాళ్ళు కూడా ఘోర నరకంలో నుంచి వస్తూ ఉంటారటండి. అక్కడ ఈ స్తోత్రం కూడా చదవాలి, దశహరా స్తోత్రం అని అంటాం ఇది. ఈ దశహరా స్తోత్రాన్ని ఈ మన పుస్తకంలో కూడా ఇవ్వటం జరిగింది. ఇది గంగాదేవి యొక్క స్తోత్రం. అదే నీళ్ళల్లో గంగా స్నానం చేసి దశాశ్వమేధ ఘాట్లో 10 సార్లు చదవాలి. ఆ రోజు నీళ్ళల్లో నిలబడి చదవాలి. ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః, నమస్తే విష్ణు రూపిణ్యై బ్రహ్మమూర్తి నమోస్తుతే, నమస్తే రుద్ర రూపిణ్యై శాంకర్యై తే నమో నమః, సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే, సర్వస్య సర్వవ్యాధీనాం విషశ్రేష్ఠ్యై నమోస్తుతే, స్థాస్ను జంగమ సంభూత విషహంత్రియై నమోస్తుతే, సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే, తాపత్రతే సంహత్రియై ప్రాణేశ్యై తే నమో నమః, శాంతి సంతాన కారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే, సర్వ సంశుద్ధి కారిణ్యై నమః పాపారిమూర్తయే, భుక్తిముక్తిప్రదాయిణ్యై భద్రదాయై నమో శివ, భోగోపభోగిదాయిన్యై భోగవత్యై నమోస్తుతే, మందాకిన్యై నమస్తే స్తో స్వర్గదాయై నమో నమః, నమస్త్రైలోక్యభూషాయై త్రిపదాయై నమో నమః, నమస్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః, త్రిహుతాసన సంస్థాయై తేజోవత్యై నమో నమః, నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః, నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః, బృహత్యై తే నమస్తే స్తు లోకధాత్ర్యై నమోస్తుతే, నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై నమో నమః, పృథ్వ్యై శివామృతాయై చ సూరుషాయై తే నమో నమః, పరాపరశతాఢ్యాయై తారాయై తే నమో నమః, పాశజాల నికృంతిన్యై అభిన్నాయై నమోస్తుతే, శాంతాయై చ వరిష్ఠాయై వరదాయై నమో నమః, ఉగ్రాయై సుఖజజ్ఞై చ సంజీవిన్యై నమోస్తుతే, బ్రహ్మిష్టాయై బ్రహ్మదాయై దురితగ్నియై నమో నమః, ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోస్తుతే, సర్వాపత్ ప్రతిపక్షాయై మంగళాయై నమో నమః, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే, నిర్లేపాయై దుర్గహంత్రియై దక్షాయై తే నమో నమః, పరాపర పరాయై చ గంగే నిర్వాణదాయిని. ఇది ఈ రకంగా స్తోత్రం ఇంకా ఉన్నది. రేపు దీని అర్థాన్ని రేపు చెప్పుకుందాం. గంగ నా ముందు ఉండుగాక, గంగ నా వెనుక ఉండుగాక, గంగ నా పార్శ్వమునందు ఉండుగాక, గంగ నాయందు ఉండుగాక, ఆది అంతటా మధ్య నువ్వే ఉన్నావు, నువ్వే మూల ప్రకృతివి, నువ్వే పరమ పురుషుడివి, నువ్వే పరమాత్మవి, శివుడవు నువ్వే, నువ్వే ఈ అని ఈ స్తోత్రం గనక శ్రద్ధతో కనుక మనం వినిపించిన ఈ దశవిధ పాపముల నుండి ఈ కాయిక వాచిక మానసిక పాపముల నుండి కూడా విముక్తిని పొందుతారు. రోగస్థులైన వాళ్ళు రోగము నుండి, ఆపదల్లో ఉన్నవాళ్ళు ఆపదల నుండి, బంధనాల్లో ఉన్నవాళ్ళు బంధముల నుండి, భయంలో ఉన్నవాడు భయము నుండి, అన్ని కోరికలు కూడా పొందుతారు, స్వర్గానికి వెళతారు. ఈ స్తోత్రమును ఆ రోజు అక్కడ ఆ రకంగా చదివినట్లయితే ఆ తర్వాత వీళ్ళంతా కూడా దివ్య విమానం ఎక్కుతారు. దివ్య స్త్రీలతో చక్కగా వాళ్ళు వింజామరులతో వీస్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఈ స్తోత్రాన్ని చక్కగా ఇంట్లో రాసి పెట్టుకొని ధరించినట్లయితే అగ్ని భయాలు ఉండవు, చోర భయాలు ఉండవు, సర్ప భయాలు ఉండవు. జ్యేష్ఠమాసంలో ముఖ్యంగా శుక్లపక్షంలో దశమి, హస్తా నక్షత్రం, బుధవారం ఈ మూడు కలిసి వస్తే ఇంకా చెప్పడానికి వీలదండి. దశమి నక్షత్రం, దశమి హస్తా నక్షత్రం, బుధవారం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఈ నాలుగు ఆ రోజు ఉన్నదే ఈ స్తోత్రము గంగాజలంలో నిలబడి. సామాన్యంగా బుధవారం కలిసి రాదు, అయినప్పటికీ ఆ దసరా దినం రోజు అక్కడ గంగాజలంలో నిలబడి ఈ స్తోత్రాన్ని 10 సార్లు చదివితే వాడు ఇంకా దరిద్రుడంటూ కాడు, దరిద్రుడు కాడు. సోపి సత్వల అలా ఎంత దరిద్రుడైనా సరే సత్వలాన్ని పొందుతాడు గంగమును పూజించినటువంటి వాడు. ఈ విధంగా యత్ఫలం సంప్రకీర్తితం యథా, ఇంకో విషయం కూడా చెబుతున్నాను, నే గౌరీ ఎలాగో గంగ అలా, పార్వతీదేవి ఎలాగో గంగ కూడా అలా. కాబట్టి గౌరీని ఎలా పూజిస్తారో గంగను కూడా అలాగే పూజించాలి. సమ్యక్ సోపి గంగా, అదే విధానంగా గంగని పూజించాలి అని చెప్పి చెబుతూ ఇంకా ఏమంటున్నారంటే, నేను ఎట్లాగో ఓ విష్ణువు నువ్వు అంతే. శివుడు చెబుతున్నాడు, శివుడెంతో విష్ణువు అంతే, త్వంతు తథా క్షమ, నువ్వెంతో విష్ణు పార్వతీదేవి అంతే, ఉమాదేవి ఎంతో గంగా అంతే, ఈ నాలుగురిలో నలుగురిలో భేదం లేదు అని చెప్పి చెబుతున్నాడు. అంటే శివుడు, విష్ణువు, ఉమా, గంగా, చతురూపం అభిజ్యతే, ఈ నలుగురిలో రూపభేదం అనేటువంటిది మనం లేదు అంటున్నారు. ఎవరైనా విష్ణు రుద్రాంతరం చేయవ, విష్ణువు రుద్రుడు వేరు వేరు అంటారనుకోండి, లక్ష్మీదేవి గౌరీ వేరు వేరు అంటారనుకోండి, గంగా గౌరీ వేరు వేరు అంటారనుకోండి, ముగ్ధధీస్తు సహా, వాళ్ళు మూఢ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అని ఈ రకంగా చెప్పారు. ఇది శ్రీ స్కందపురాణే కాశీఖండే గంగా మహిమ వర్ణనపూర్వకం దశహరా స్తోత్ర కథనం నామ 27వ అధ్యాయ సమాప్త. రేపటి రోజున వచ్చిన వెంటనే ఒక 10 నిమిషాలలోపు గంగా స్తోత్రం కాబట్టి ఆ స్తోత్రానికి అర్థాన్ని కొద్దిగా స్థూలంగా చెప్పుకొని మళ్ళీ ఇంకా కొద్ది ఒకటి ఒక కథ ఉన్నది, ఆ విషయం అది కూడా చెప్పుకుంటే రేపటితో పూర్తి అవుతుంది గంగా మహిమని గురించి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీక సంగే. ఓ నమః పార్వతీపతయే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనస్తు, గోవధస్య నాశోస్తు, లోకస్య కళ్యాణమస్తు, స్వస్తి.